నష్టో మోహ అనగా మోహం నష్టమైపోయింది, తొలగిపోయింది, పూర్తిగా పోయింది, ఇప్పుడు ధైర్యం యుద్ధానికి పెడతానన్నాడు. ఇక భీష్ముడు పురమాయించగా, కౌరవ సైన్యం ముందు కడగగా, ఇటు పాండవ సైన్యం కూడా విజృంభించగా మొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. ఒకప్పుడు యుద్ధరంగంలో ఉన్న వీరుల్ని చూస్తేనే గదగద వణిగిపోయే ఉత్తర కుమారుడు ఈ యుద్ధంలో విజృంభించి ఒకేసారి 5 వీరులతో, ద్రోణుడితో, భీష్ముడితో, శల్యుడితో, జయద్రథుడితో, శకునితో పోరాడాడు. శల్యుడు రథానికి ఒక 5 తెల్లని గుర్రాలు పూంచి ఉండేవి. శల్యుడికి కూడా తెలుపు అంటే బాగా ఇష్టం. 5 అశ్వములతో కూడినటువంటి తెల్లని రథాన్ని తోలుకొని శల్యుడు వస్తూ ఉంటే ఉత్తర కుమారుడు బలమైన ఏనుగు మీద ఎక్కి ఆయనకి సంబంధించినటువంటి గుర్రాలను పడగొట్టి సారథిని కూల్చి శల్యుడిని విరధుణ్ణి చేసేశాడు. శల్యుడి వంటి మహాపరాక్రమవంతుణ్ణి ఢీకునే సాహసం అర్జునుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చేది. దాంతో శల్యుడు ఆగ్రహించి ఆయన దగ్గర ఒక గొప్ప శక్తి అని ఒక ఆయుధం ఉన్నది, ఆయుధాన్ని విసిరి ఒకే దెబ్బకి ఉత్తరుడిని పడగొట్టాడు. అంటే మొట్టమొదటి చచ్చిపోయినవాడు ఉత్తరుడు అన్నమాట. యుద్ధ ప్రారంభంలోనే ఉత్తరుడు ఆ శక్తి గుండెల్లో నుంచి దూసుకుని బయటకు వస్తూ ఉంటే కిందకి పడిపోతూ పడిపోతున్నప్పుడే ప్రాణం వదిలేశాడు. పాపం విరాటరాజు గారు దుఃఖించి ఈసారి ఉత్తరుడి యొక్క అన్నగారు శంఖుణ్ణి పంపాడు. ఆ శంఖుణ్ణి కూడా చెతకొట్టి పారేశాడు భీష్ముడు. ఒక ముక్కలో చెప్పాలంటే మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు కార్చిచ్చు అడవిని తగలబెట్టినట్టుగా పాండవ సైన్యాన్ని విధ్వంసం చేసేశాడు. దాంతో సూర్యాస్తమయం సమయంలో యుద్ధం ఆపేయాలని వాళ్ళకు ఒక నియమం ఉన్నది. సూర్యోదయం అయ్యాకే యుద్ధానికి వెళ్ళాలి. రెండు వైపుల వాళ్ళు కూడా అంగీకరించాక, నాయకులు, సేనా నాయకులు అంగీకరించాక యుద్ధం ప్రారంభించాలి. సూర్యుడు కొంచెం ఇంచుమించుగా ఎర్ర రంగులోకి వస్తున్నప్పుడు సంధ్యా సమయానికి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేయాలి. అది వాళ్ళకి చాలా కాలం నియమం. అలా యుద్ధాన్ని ఆపేయాలి కనుక సూర్యాస్తమయానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రతిరోజు రాత్రి శిబిరంలో ఒక సభ పెట్టుకుంటారు అవతల వాళ్ళు, ఇవతల వాళ్ళు కూడా, ఇటు కౌరవ బలం, ఇటు పాండవ బలం కూడా రాత్రిపూట శిబిరాలు నిర్వహించేవారు. 9 రేపటి యుద్ధం ఎలా చేయాలి, చర్చలు ఏమిటి, ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎవరికైనా అధైర్యం ఉంటే ధైర్యం చెప్పుకోవటం, ఒకవేళ ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే చేసుకోవటం, ఈ కబుర్లన్నీ ఉంటాయి. పక్క శిబిరంలో ఏం జరిగాయో తెలుసుకోవడం, మళ్ళీ వీళ్ల శిబిరంలో జరిగినవి పక్క శిబిరానికి వెళుతున్నాయో లేదో తెలుసుకోవడం, వాళ్ల వ్యూహాలు వీళ్ల వ్యూహాలు ఒకరికొకరు తెలుసుకుని తద్వారా యుద్ధరంగానికి కావలసిన ఏర్పాట్లు చేసుకునేవారు. అలా మొదటి రోజు సాయం సంధ్య అవగానే సంధ్యావందనం అయ్యాక ధర్మరాజు సభ ఏర్పాటు చేసి కృష్ణుడితో అన్నాడు, ఇదేం యుద్ధం, ఇలా సాగితే మన వాళ్ళు ఎవరూ మిగిలేటట్టు లేరు, తొందరపడి నేను యుద్ధానికి సిద్ధపడ్డానేమో అనిపిస్తోంది. ముసలాయన ముసలాయన అనుకున్నాం కానీ భీష్ముడి వాడ ఎరగలిచిచ్చు అడవిని తగలబెట్టాడు, తగలబెట్టేశాడు, కార్చిచ్చులో విజృంభించాడు. మన పాండవ సైనికులంతా విధ్వంసం అయిపోతున్నారు, ఇంతమందిని చంపి నేనొక్కడే ఏం సుఖం బాగుకుంటాను, కాబట్టి ఎందుకు వచ్చింది, యుద్ధం మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా కోసం వీళ్ళని చంపడం అనవసరం, నువ్వేమంటావు అన్నట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, యుద్ధం అన్నాక ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిది పై చేయి అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటిసారిగా విజృంభణ చేసిన వాడు, ఎప్పుడు కూడా ఆరంభంలో విజృంభించిన వాడు చివరిలో ఎందుకు పనికి రాకుండా పోతాడు, అది సృష్టి యొక్క రహస్యం. ఆచితూచి యుద్ధం చేసేవాడు క్రమక్రమంగా విజృంభిస్తాడు. మొదట కాస్త విజయం కౌరవులకు లభించిందని నీవేం భయపడవలసిన అవసరంలా, నీకు తొందరలో విజయం వస్తుంది, ధైర్యం తెచ్చుకోవాలి. అసలు యుద్ధరంగంలోకి అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగినా ఆ పరిణామాన్ని తట్టుకోవాలి. ఉద్యద్విక్రములైన ఈ ద్రుపద మత్స్యోర్వీపతీసుల్, ఉద్యద్విక్రములైన ఈ ద్రుపద మత్స్యోర్వీసులు నిన్ను సంపద్యోగోజ్జలు చేయనుండ. మహాపరాక్రమవంతుడైన ఈ విరాటరాజు గారు, దృష్ట ద్యుమ్నుడు, ద్రుపదుడు, వీళ్ళంతా నీకెప్పుడు సాయంగా ఉంటారు. ద్రుపద మహారాజు మహాపరాక్రమవంతుడు, విరాటరాజు కూడా తక్కువవాడేం కాదు. వీళ్ళు పక్కనుండగా మా తమ్ముడు సాత్యకి నీకు సాయం చేస్తూ ఉండగా యుద్ధరంగంలో పిరికితనంతో పారిపోయి వస్తానని మాత్రం ఎప్పుడు అనకు. వేయేల దృష్టద్యుమ్నుండు ఒకడుండ విద్విషదవస్తంభంబు మాన్పింపడే, వెయ్యేందుకు ఈ దృష్టద్యుమ్నుడు ఒక్కడు చాలు. ఇతడే శత్రువులందరినీ చీల్చి చెంటాడతాడు, కంగారు పడకన్నట్ట. అప్పుడు అర్జునుడు కూడా, ఈ మొదటి రోజు తాతగారు కాసేపు విజృంభించాడు, నాకేమో ఆయన మీద గౌరవభావం ఎక్కువ, అందువల్ల నా అంతటా నేను పూర్తిగా విజృంభించలేకపోయాను, రేపటి నా పరాక్రమం చూపిస్తానన్నాడు. ఇంకా రెండో రోజు యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహం ఏర్పాటు చేశారు. ఈ క్రౌంచ వ్యూహాలు పద్మ వ్యూహాలు నాకు లెక్క అంటూ తాతగారు మళ్ళీ విజృంభించాట. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అర్జునుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భీష్ముడికి కాలు చెయ్యి ఆడకుండా చేశాడు. ఆయన రథాన్ని ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు విరగొట్టాడు, ధనుస్సు విరగొట్టాడు. దాంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వచ్చి, ఏంటి తాతయ్య నువ్వేమన్నావు, నెలలాళ్లలో పాండవ సైన్యాన్ని చంపుతానన్నావు, మధ్యాహ్న సమయానికల్లా నిన్నొచ్చి అర్జునుడు ధనుస్సు విరగొడుతున్నాడు, సారథిని చంపుతున్నాడు, రథాన్ని పడగొడుతున్నాడు, ఇంక నీ పరాక్రమం ఏముంది, కర్ణుడిని అనవసరంగా యుద్ధానికి రాకుండా చేసేమంది పెట్టపైగా అనగానే ఆయన చూసుకొని ఆ పరాక్రమం అన్నాడు. దాంతో మళ్ళీ ఆయన కూడా మండిపోతున్నటువంటి హృదయంతో ఘోర యుద్ధం చేశాడు. ఇక ఆ పూట ద్రోణాచార్యుడు దృష్టజ్యుమ్నుడు భీముడు కళింగరాజు శ్రుతాయువు వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఢీకొన్నారు. అభిమన్యు కుమారుడు ఒక్కడు శల్యుడు దుర్యోధనుడు మొదలైన 14 మంది వీరులతో మార్కొన్నాడు. భీముడు కళింగ దేశపు రాజు శ్రుతాయువు కొడుకు శక్రదేవుణ్ణి సంహరించాడు. దాంతో శ్రుతాయువు పారిపోయాడు. సూర్యాస్తమయ సమయానికి ఈరోజు నువ్వా నేనా అన్నట్టు యుద్ధం సాగింది. అంటే మొదటి రోజులాగా భీష్ముడి యొక్క విజృంభణ అంత ఎక్కువగా లేదు. మూడో రోజు యుద్ధంలో మాత్రం దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి చావు దెబ్బలు తిని స్పృహ కోల్పోయాడు. భీముడు వేసినటువంటి ఒక శక్తి దుర్యోధనుడి గుండెల్లోంచి బయటకు వచ్చేసింది ఏకంగా. దాంతో వాడు తట్టుకోలేక ఏడుపు ముఖంతో భీష్ముడి దగ్గరికి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, మీ ఇద్దరు పెద్దవాళ్ళు మహాపరాక్రమవంతులు, మిమ్మల్ని నవ్వుకుని యుద్ధానికి వచ్చాను, నా వల్ల కాదు అని ప్రారంభంలో చెప్పి యుద్ధం నుంచి తప్పించుకుని ఉంటే నేను కర్ణుడిని పిలుచుకునేవాడిని, రోజు చావు దెబ్బలు తగులుతున్నాయి నాకన్నట్ట. నాడే చెప్పగన్న నాకు రాధేయున్న కెట్లు చూడబోలినట్లు ఓలెపడిన పాటు పడుదుము, అడి ఆస నీ చేత భంగపడి తిమింక పలుకులేలా. యుద్ధానికి ముందే దుర్యోధన, మేము యుద్ధం చెయ్యలేం, మా దారిని మేము పోతాం, కావాలంటే నువ్వు యుద్ధం చెయ్యి, మాకు ఓపిక లేదు, మేము ముసలివాళ్ళం అని ఒక్క ముక్క మీరు నాకు చెప్పుకుంటే, ధైర్యం చెప్పకుండా ఉండుంటే, నెల్లాళ్లలో పాండవ సైన్యాన్ని పడగొడతామని మాట ఇవ్వకుండా ఉండుంటే మిమ్మల్ని యుద్ధరంగం నుంచి పొమ్మనేవాడిని, నా కర్ణుడిని నేను పిలుచుకునేవాడిని, అనవసరంగా మీ వల్ల భంగపడ్డాను అంటే, భీష్ముడు అన్నాడు, నాయన ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు, యుద్ధ ప్రారంభానికి ముందు నీకు చాలాసార్లు చెప్పాను, పాండవులు అంత తేలికగా యుద్ధరంగంలో ఎవరి చేతిలోనూ నశించరు, శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి ఉన్న రథం దగ్గరికి ఎవడైనా వెళ్ళగలడా, వెడితే మాత్రం వాళ్ళని ఢీకోగలడా, వాళ్ళు 5 లేకపోతే మిగతా సైన్యాన్ని మేము ఏదైనా చేస్తాం, కానీ ఎప్పటికప్పుడు మేము యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు భీముడు మొదలైన వాళ్ళు మమ్మల్ని ఢీకొంటున్నారు, మేము వాళ్ళతో యుద్ధం చేస్తాం, వృద్ధులు గతాయువులు దుర్బుద్ధులు నగువారి చేతపోదురే శస్త్రాస్త్రోద్ధతియు బాహుగర్వ సమృద్ధియు కల పాండుసుతుల మిత్రధ్వంసి. శత్రువులను నాశనం చేసే పరాక్రమం కలిగిన దుర్యోధన ముసలివాళ్ళం, పైగా నీలాంటి దౌర్భాగ్యుడు తిండి తినడం వల్ల మా బుద్ధి కూడా దుర్బుద్ధి అయిపోయింది. 3 చెప్పాడు ఇక్కడ, మేము వృద్ధులం, గతాయువులం, ఆయువు నశించింది, ఆయువు ఎందుకు నశించింది, పూజ్యులతో యుద్ధం చేయటం వల్ల. ఇంకా 3 దుర్బుద్ధులం, మా బుద్ధి ఎందుకు దుర్బుద్ధి అయింది, నీ దగ్గరకు వచ్చి నీకు సాయం చేసి నీ తిండి తినడం వల్ల. ఇటువంటి వాళ్ళ చేత శస్త్రాస్త్రాలలో ఆరితేరిన వాళ్ళు పుణ్యాత్ములు అయినటువంటి పాండుసుతులు చచ్చిపోతారా, మాలాంటి వాళ్ళ చేతిలో పాండుసుతులకి మరణం రమ్మన్నా కూడా రాదు. అయినా ఓపినంత శక్తి ఉన్నంత మేరకు మేము యుద్ధం చేస్తాం, మా ఓపిక ఉన్నంత వరకు ఎక్కడ ఒళ్ళు దాచుకోం, చూసుకో అని భీష్ముడు 10,000 పడగొచ్చాడు. ఒక క్షణకాలం మహావిక్రమం చూపించాడు, విజృంభణ చూపించాడు, తన పరాక్రమాన్ని ప్రదర్శించాట. అప్పుడు సాత్యకి పారిపోతున్న పాండవ సైనికులకి తిరిగి, మీరంతా మాకు మాట ఇచ్చారు యుద్ధరంగంలో అయితే చస్తాం లేదా యుద్ధం చేసి శత్రువులను చంపుతామని, ఇప్పుడు ఇలా పారిపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా, చచ్చిపోయి యుద్ధరంగంలో వీరస్వర్గమైనా పొందాలి లేదా శత్రువునైనా చంపాలి, పారిపోతే మనకి అపఖ్యాతి వస్తుంది, లేవండి, పారిపోకండి, మళ్ళీ వెనదిరగండి అనగా శ్రీకృష్ణుడు లేచి పారిపోయేవండి పారిపోని. ఈ అర్జునుడికేమో తాతగారు గురువు గారు అని ప్రేమ. ధర్మరాజు గారితో అవసరమైతే నోషాల్లో చంపుతానంటాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత కరుణాస్వరూపుడై గాంధీవాన్ని ఎత్తడు, యుద్ధం చేయలేడు. నా ఒళ్ళంతా తూట్లు పడేలాగా ఈ భీష్ముడు చితక్కొట్టేస్తున్నాడు, మన సైనికులు చచ్చిపోతున్నారు, ధర్మరాజు యుద్ధం మానేస్తాను అంటున్నాడు, ఇప్పుడు నేనే యుద్ధానికి పడతాను అని ఒక్కసారిగా పగ్గాలు విడిచిపెట్టి ఆ రథాన్ని ఆపేసి ఎగిరి కిందకు దూకాడు. ఆయన అమాంతంగా మహావేగంగా రథంలో నుంచి శత్రువులు మధ్యలోకి దూకాడు. అవన్నీ కంపింప లలిత పీతాంబరంబు చెరగుదోల చక్రాంశులు తొరగలింప సింహనాథంబు క్రోధరంజిత భయంకరానంబున చలగంగ నడరుగలుచ. అమాంతంగా ఆయన కిందకి తూకగానే రథం మీద నుంచి ఉద్రేకంతో కిందకు దూకాడు. ఆయన తూకగానే మొత్తం భూమండలం దద్దరిల్లిపోయిందిట. తన కడుపులో సకల లోకాలు పెట్టుకున్న పరమాత్ముడైన ఏ మహానుభావుడి కడుపులో 14 లోకాలు ఉన్నాయో వాడు ఎగిరి భూమి మీదకు దూకితే ఏమవుతుంది? మొత్తం భూమి అంతా కూడా కంపించిపోయింది. కట్టుకున్న చక్కని అందమైన పసుపు పచ్చని పట్టు వస్త్రం అటు ఇటు గాలికి ఎగిరిపోయింది. వెంటనే తలుచుకోగానే చేతికి చక్రం వచ్చింది. ఈ చక్రం మీద నుంచి వస్తున్న కోటి సూర్యుల కాంతికి మొత్తం కౌరవులంతా దద్దరిల్లిపోయారు. అదే మామూలు చక్రం, ఆ సుదర్శన చక్రం అది. ఆ చక్రం ఆయన చేతిలోకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. చక్రం వచ్చింది, చక్రం మీద నుంచి కోటి సూర్యుల కాంతి వచ్చిందిట. ఆ కిరణాలకి చూస్తున్నటువంటి కౌరవులు దద్దరిల్లిపోయారు. దాంతోపాటు సింహనాదం చేశాడు ఆయన. ముఖం భయంకరమైపోయింది. సాధారణంగా శ్రీకృష్ణుడి యొక్క ముఖం లలితమైన కృష్ణవర్ణంలో ఉంటుంది, కోమలంగా ఉంటుంది, నల్లని రంగులో ఉంటుంది. ఇప్పుడు కోపంతో ఆయన ముఖం ఎరుపెక్కింది. చూసేవాళ్ళకి కృష్ణుడు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని అనుమానం వచ్చిందిట. అటువంటి ఎర్రని ముఖంతో అమాంతంగా ఆయనకి దూక్కాడు కిందకి. దీనిని అనమాట పోతన గారు, కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగనభాగం వెళ్ళ కప్పికొనక అని శేష పద్యంలో రాసిన దానికి పూర్తిగా ఈ తిక్కన గారి పద్యమే ఒక ఆధారం. ఆయన కిందకు దూకాడు. దూకగానే మొత్తం ఆయన కడుపులో ఉన్న జగత్తు యొక్క బరువుతో భూమి కంపించిపోయింది. మహానుభావుడు ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. చేతిలో చక్రం ఉంది. ఆ చక్రం కోటి సూర్యుల కాంతితో ధగధగలాడిపోతోంది. నెత్తి మీద కిరీటం వెలిగిపోతోంది. సింహం వంటి నడుమది, దాంతోపాటు చేతులకున్న కంకణాలు ధగధగలాడిపోతున్నాయి. ఈ విధంగా మహానుభావుడు కిందకు దూకాడు. దూకడంలో కూడా ఎలా ఉన్నట్టు ఆయన, ఔహో మర్దనుడా జనార్దనుడు మాధ్య భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విభాసి ఐకవియునుత్సేకంబునాటోపము రంహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు చూడన్ జగత్సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం వల్చిన. ఆయన పాపాలని మర్దించే మహాత్ముడు ఆయన. అసలు ఆ ఎత్తుకోవటమే ఇది ఒక గొప్ప ప్రాస. ఇలాంటి పద్యాలు సాధారణంగా మానవ మాత్రులు రాయలేరు. ఆయన రాసిన పద్యాలని తర్వాత కవులందరూ ఆదర్శంగా తీసుకున్నారు. తిక్కన గారు రాసిన ఈ పద్యాన్ని పోతన గారు మళ్ళీ దశమస్కంధంలో అమోహకర్ములు తల్లడిల్లా అని యథాతథంగా వాడుకున్నాడు. ఈయన అమోహోమర్దనుడు అంటే పాపములను మర్దిస్తాడు ఆయన, జనార్దనుడు ఆయన. ఎదురుగుండా ఉన్న భీష్ముడు మదించిన ఏనుగు, ఏనుగు మీదకి సింహం దూకినట్టుగా పాపాలని మర్దించే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి మదించిన ఏనుగు వలె ఉన్న భీష్ముడి మీదకి ఒక సింహంలా దూకాడ. సింహం ఏ వేగంగా దూకుతుందో అలా దూకాడు. అంటే ఈ మహానుభావుడు సింహంలాగా వాడు కుంభస్థలం చేల్చబోతున్నాడు. దాంతో ఎదురుగుండా ఉన్నటువంటి కౌరవ సైనికులంతా ఒక్క క్షణకాలం వణికిపోయారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడో తెలిసిన, ప్రపంచ ప్రళయకాలములో లోకములన్నిటినీ మృంగడానికి సంసిద్ధంగా ఉన్న రుద్రుడి వలె ఉన్నట్ట. ప్రళయకాలపు రుద్రుడి వలె ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని చూచి పులిని చూచినటువంటి లేళ్ల గుంపులాగా అక్కడ ఉన్నటువంటి కౌరవ సైనికులంతా హడిలి పారిపోయారు. ఆ పూట అంతా నిశ్చేష్టులైపోయారు. ఇటు అర్జునుడు వణికిపోతున్నాడు, అటు కౌరవులు వణికిపోతున్నారు. దాంతో ఏం చేయాలో తెలియటం లేదు ఎవరికి. కానీ భీష్ముడు అక్కడే చిరునవ్వున వేట. అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబున నిట్లను సంభ్రమంబులేక పరమేశుతో ఇటు కృతార్థుని చేయుదే నీవు వచ్చినన్నిప్పుడు నీకు బోలినటులెల్లను చేయుదు గాని. భీష్ముడు ఒక్కసారిగా ఏం చేశాడు, ప్రియం పొందాడు. భీష్ముడు కావాలనే కొట్టాడట. ఈ యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేదు, ఎంత తొందరగా పోతే అంత తొందరగా విముక్తి అయిపోతుంది, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం పొందుదాం, మోక్షానికి అడదామని ఉన్నాడు ఆయన. అందుకే చక్రం పుచ్చుకొచ్చేస్తూ ఉంటే ప్రియం పొంది రెండు చేతులు జోడించి ధనుసు పక్కన పారేసి, ఆహా పరమాత్మ నన్ను ఇలా అనుగ్రహిస్తున్నావా, ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరికి నీకు నా మీద కలిగినంత ప్రేమ ఇంకెవరు నా మీద చూపించలేదు, మా అమ్మ నా మీద ఇంత ప్రేమ చూపించలేదు, మా నాన్న ఇంత ప్రేమ చూపించలేదు, నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, ఎందుకని మా నాన్నగారు వరం ఇచ్చాడు, ఆ వరం నాకు కండకావరం తెప్పిస్తుంది, అదే మా అమ్మ ఇచ్చిన వరం, అది నాకు అహంకారం ఇస్తుంది, కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వబోతున్న వరం మామూలు వరం కాదు, అత్యంత పవిత్రమైన సుదర్శన చక్రాన్ని నా మీదకి విసరబోతున్నావు, ఆ చక్రం నా తల తిరిగిందంటే ఇంకా నాకెప్పుడు ఇలాంటి శాపాలు రావు, పునర్జన్మ ఉండదు, శాశ్వతమైన మోక్షం వస్తుంది, ఎంత అనుగ్రహం ఇది, రా తొందరగా రా, ఈ వంకతో అయినా నీ ప్రతిజ్ఞాభంగం చేసిన యోగం నాకు పట్టింది అన్నట్ట. శ్రీకృష్ణుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు, ఏ పరిస్థితులలోనూ నేను ఆయుధం ధరించనన్నాడు. ఇప్పుడు ఆయుధం పట్టించిన ఘనత దక్కింది కదా ఈయనకి, మరి ఏ ఈ వంకతోటి ఇంతవరకు ఆయన ఎవరి మీద ఆయుధం ఎక్కుపెట్ల. మొత్తం మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది, భీష్ముడి యొక్క దెబ్బకి మాత్రమే ఆగ్రహించి చక్రాన్ని ఆయన వహించాడు, ఇంకెవ్వరికి ఆయన అంత కోపము చూపించలేదు, మళ్ళీ ఆ చక్రం పట్టవలసిన అవసరం రాలేదు, ఇప్పుడు మాత్రమే వచ్చింది. అందుకే ఇది కూడా నా అదృష్టమే, శ్రీకృష్ణుడికి కోపం తెప్పించాను, ఆయన ఆయుధం ధరించేలా చేశాను అనే ఖ్యాతి నాకు వస్తుంది. తొందరగా రా, వేగరం ముప్పది నాకు నిట్టిత రఘుజ్జల ఫుల్ల సరోజలోచన వికసించిన తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన పరమాత్మ తొందరగా వచ్చి చక్రంతో నా శిరస్సు ఖండించు అనగానే ఈలోపు అర్జునుడు వెనక్కి వచ్చి గట్టిగా పట్టుకున్నట్ట. 18 అడుగుల కృష్ణుడిని పట్టుకున్న లాక్కుపోయాడు ఆయన. చూశారు మీరు ఎప్పుడన్నా వేగంగా పరిగెత్తే ఆబోతుని తాడేసి బంధిద్దామంటే ఈ ఆబోతు తాడుతో పాటు ఈ రైతుని ఈడ్చుకుపోతుందిట. గోపాలకుడు ఆబోతు వెంట పెడుతూ ఉంటే దాని ముక్కుకున్న తాడు పట్టుకుంటే అది ఈడ్చుకుపోయినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని 18 అడుగులు ఈడ్చుకుపోయాడు. అంటే ఈయనకు వెనకాతలు కొట్టుకుంటున్నాడు, ఆయన లాక్కుపోతున్నాడు. శ్రీకృష్ణుడు వెంట వెళ్ళి పట్టుకుని అతి కష్టమైన 2 కాళ్ళు నేల మీద తొక్కిపెట్టి ఆపి ఆ తర్వాత కృష్ణుడిని ఆపలేక మళ్ళీ అంటే గట్టిగా పట్టుకున్నా కృష్ణుడు ఆగడంలా పైకి ఈడ్చుకుపోతున్నాడు. ఈయన్ని భుజాలు పట్టుకుంటే కృష్ణుడు ఆగడని కాళ్ళు పట్టేశాడు. ఈయన కాళ్ళు పట్టుకుంటే కూడా ఈడ్చుకుపోయాడు ఆయన. దాంతో అర్జునుడు కట్టుకున్నటువంటి పంచి చిరిగిపోయింది పాపం. అతి కష్టం మీద అడుగులు పుచ్చుకుని ఆపేసి, కృష్ణ కృష్ణ ఆగు ఆగు, తగునా నీకు ఇది, శాంతి పొందు, యుద్ధ ప్రారంభంలో ఆయుధం ధరించనన్నావు, ఇప్పుడు నువ్వు ఆయుధం ధరిస్తే నీకు అపఖ్యాతి నాకింకా అపఖ్యాతి. అర్జునుడు చేతకానివాడు, యుద్ధంలో భీష్ముడి బాణాలు తట్టుకోలేకపోయాడు, దాంతో తప్పనిసరి పరిస్థితి కృష్ణుడు చక్రం పట్టుకున్నాడని అంతా అంటారు. ఇది నీకు నాకు కూడా మంచిది, ఎట్టి పరిస్థితుల్లో ఇది మన ఇద్దరికి కూడా మంచిది కాదు. అయినా కృష్ణుడు ఇంకా కోపం ఉపశమించుకోకుండా విడిపోతూనే ఉన్నాడు. అందుకని చెట్ట చివరస్త్రం ఉన్నాడు తెలుసా, సాత్యకి చంపినాడ వెంకట తనితే, సాత్యకిని చంపినట్టే చంపుకు తిన్నంత ఒట్టు అంటాగా మనం, నీ తమ్ముడిని చంపినంత ఒట్టును వాటి వెళ్ళేవంటే అన్నట్ట టక్కు నాగిపోయాడే. తర్వాత లేచి సమయానికి నా కోపాన్ని ఉపసంహరింపచేయడానికి కోపం చల్లార్చడానికి గొప్ప ఒట్టు పెట్టావు, నువ్వే కనుక ఒట్టు పెట్టి ఉండకపోతే ఈ పూట నేను లోకాలను సంహరించేవాడిని లే అని మళ్ళీ వెనక్కి వచ్చి చక్రాన్ని విడిచిపెట్టి పగ్గాలు పట్టుకుని అర్జునుడి పైకి ఎక్కన్నట్ట. అంటే పరమాత్ముడిని అంత తల్లడిల్ల చేశాడు ఆయన, అది ఆయన పరాక్రమం. భగవంతుడి యొక్క కరుణ భీష్ముడి మీద ఉన్నది కాబట్టి ఆ భీష్ముడి బాణాలు ఆయనే తట్టుకున్నట్ట. శ్రీకృష్ణుడు ఆ రోజున పూచినటువంటి మోదుగు చెట్లు అయిపోయాడు అన్నది. మోదుగు చెట్టుకి ఎర్రని పువ్వులు ఉంటాయి, అలాగే శ్రీకృష్ణుడి శరీరం అంతా బాణాలు కొట్టేస్తుంటే నెత్తురు బొట్లు బొట్లు కింద బయటకు వచ్చి శ్రీకృష్ణుడు ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి పూచిన ఎర్రని పువ్వుల్లో ఉన్నాయట ఆ రక్తం పొట్లు, అంత చావగొట్టేశాడు అన్నమాట. మళ్ళీ తిరిగి రథం ఎక్కాడు ఆయన. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎంత బాధ కలగజేస్తాడా ఈ భీష్ముడు అని విజృంభించి భీష్ముడి ధనుస్సును విరగొట్టి ఆయన రథానికి ఉన్న గుర్రాలు కూల్చి ఆయన కింద పడగొట్టి కౌరవ సైన్యాన్ని పీనుగు పెంటలు చేశాడు. అర్జునుడికి ఎంత ఉత్సాహం రావడానికి ఓపిక తెచ్చుకోవడానికి శ్రీకృష్ణుడు ఎంత కోపం నటించాడు. నిజానికి పరమాత్మ కోపం వస్తుందా, ఆయనకి నిజంగా కోపం వస్తే లోకాలు ఆగుతాయా? అర్జునుడు కరుణాస్వరూపుడు, ఎప్పుడు చూసినా ద్రోణాచార్యుణ్ణి భీష్ముణ్ణి ఎదురుగుండా కనబడగానే వాళ్ళు పెద్దవాళ్ళు, ఒక ఆయన తాతగారు, ఒక ఆయన గురువు గారు అని ఒక ప్రేమ పొందుతాడు. ఈ ప్రేమతో ఏమవుతుంది, యుద్ధం చేయలేకపోతున్నాడు. ఇతని బలహీనతది నిజంగా ఇంకొకటి ఎవడైనాయితే వాడిని చేత కొట్టగలుగుతున్నాడు. ఒక ఈ పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవం వల్ల తన యొక్క సంపూర్ణమైన విశ్వరూపాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, పాండవ సైన్యం దెబ్బతింటుంది. అందువల్లే కావాలని శ్రీకృష్ణుడు రెచ్చగొట్టడానికి రథంలోంచి కిందకు దూకాడు. అది పనిచేసింది. దాంతో అర్జునుడు కౌరవ సైన్యాన్ని దాదాపు అర్ధాక్షౌహిణి సైన్యాన్ని పిలుగు పెంటలు చేసేశాడు. ఇక నాలుగవ రోజు యుద్ధంలో శల్యనందనుడు దృష్టద్యుమ్నుడి చేతిలో చచ్చిపోయాడు, శల్యుడి యొక్క కొడుకు ఒకడు. దాంతో ఆయన విజృంభించాడు. 14 మంది దృష్టద్యుమ్నుడి యొక్క అనుయాయులు మీద పడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇవాళ శల్యుడు చచ్చిపోయేటట్టున్నాడు, మొత్తం పాండవులంతా మోకుమ్ముడిగా మీద పడుతున్నారు అని తన తమ్ముళ్ళని వరుసగా, దుశ్శాసనుడి తర్వాత వాళ్ళని, వాళ్ళ పేర్లు వరుసగా సేనాపతి, సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు, భీముడు, భీమరథుడు, భీమబాహుడు, దుష్ప్రధర్షుడు, దుర్ముఖుడు, వివిత్సుడు, వికటుడు, ఉగ్రుడు, అలోలుపుడు, సముడు. ఈ 14 మంది దుర్యోధనుడి తమ్ముళ్ళు, దుశ్శాసనుడి తర్వాత వాళ్ళు అనమాట. దుర్యోధనుడు పెద్దవాడు, దుశ్శాసనుడు రెండోవాడు, మూడోవాడు దగ్గర నుంచి వరసగా వెళ్ళు. వాడు 14 మందిని, వెళ్ళండి వాళ్ళ భీమసేనుడు అంతం చూడండి అన్నట. భీముడు వాడు రాగానే, సభలో నేను మీ 101 మందిని చంపుతానని శపథం చేశా, మిమ్మల్ని అందరినీ ఈరోజే బలిచ్చేస్తాను, మళ్ళీ రేపటి యుద్ధంలో మీరు కనబడకూడదు అని రథంలోంచి కిందకి గదగుచ్చుకు దూకి వాళ్ళ మీద పడిపోయాడు. పులిలాగా వాళ్ళ మీదకు దూకాడు. వాళ్ళు లేళ్ళు అయిపోయారట ఆయన ముందు. వరుసగా వాళ్ళ రథాలు వెనక్కొట్టేశాడు, సారథుల్ని చంపేశాడు, గుర్రాల్ని పచ్చడి చేసి పారేశాడు. ముందు సేనాపతి యొక్క కాళ్ళు చేతులు వెనక్కొట్టాడు, మరొకటి తలపగల కొట్టేశాడు. సుషేణుడు అనేటటువంటి వాడు నడ్డి మీద ఒడగొట్టగానే అసలు వాడి శరీరంలో అవయవాలు లేవట, పిండి పిండి అయిపోయాడు, పొడైపోయాడు ఎముకలు. ఈ విధంగా 14 మందిని చంపేయగానే 3వ రోజు యుద్ధం వరకు నా తమ్ముళ్ళు ఒక్కళ్ళు చావలా, 4వ రోజు నుంచి ఇక తమ్ముళ్ళ యొక్క పతనం మొదలయ్యింది అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. తాత తాత చూచావా, నా తమ్ముళ్ళు 14 మంది చచ్చిపోయారు. ఇలా అయితే 100 మంది 2-3 రోజులు కూడా యుద్ధం చేసేటట్టు లేరు. భీముడు అన్నంత పని చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చెల్లిస్తున్నాడు అనగానే పాపం భీష్ముడు కూడా కాసేపు శోకించి, నేను మాత్రం ఏం చేయగలనరా బాబు, ఆ భీముడు మీ వంశాన్ని తగలబెట్టడానికి పుట్టిన ఒక వేరు విత్తు, మీకు ప్రాణాంతక శత్రువురా బాబు, మృత్యు అని చెప్పాను, నువ్వు వినిపించుకోలేదు, ఇంకా బాధపడకు, నీ ప్రాణమో లేక వీరస్వర్గమో ఏదో ఒకటి ఆలోచించుకో, ప్రాణం నిలబెట్టుకుంటావో చస్తావో నువ్వు యుద్ధం చెయ్యి, ఇక ఏడవడం వల్ల ఉపయోగం, రోజు ఏడుపులు తప్పవిక, ఒక్క నీకే కాదు నీ భార్యలు, మీ వంశంలో వాళ్ళు, వీళ్ళకి ఈ రోజు నుంచి ఏడుపులు మొదలవుతున్నాయి. ఈ భీముడు విజృంభిస్తే వాడితో యుద్ధం చేయడం ఎవడి వల్ల కాదు, వాడు మొండాడు, వాడిని అస్త్రాలు శస్త్రాలు ఏం చేయలేవు, వాడు ఎంత చావు దెబ్బలు తిన్నా నొచ్చుకున్నా మళ్ళీ రెచ్చిపోతాడు అని, ఇక్కడితో ఈ రోజు నుంచి నువ్వు ఒక శపథం చెయ్యి, యుద్ధరంగంలో తమ్ముళ్ళు చస్తారు, చచ్చినా నేను ఏడవను అనుకో, ఏడవడం వల్ల ఉపయోగం లేదనుకో అని బోధించి తర్వాత మహావేగంగా ముందుకొచ్చాడు. భీముడి మీద పడ్డాడు. దాంతో భీముడి కుమారుడు ఘటోత్కచుడు రాక్షస సైన్యంతో ఆయన విజృంభించాడు. ఘటోత్కచుడి యొక్క విజృంభణతో ఈ పోటే కౌరవులంతా నశించేటట్టు అనిపించారట. దాంతో మళ్ళీ భీష్ముడేమన్నాడు, అలంబసుడు అని ఒకడు ఉన్నాడు, రాక్షసుల యొక్క నాయకుడు, వాడు కూడా మహావీరుడు. అలంబసుడిని పిలిచి, అలంబస నువ్వు ఈ నరకాసుర పుత్రుడు భగదత్తుడు, మీరు వెళ్ళి భీమసేనుడి పుత్రు మీద విరుచుకుపడండి, ఘటోత్కచుడు విజృంభిస్తే ఎవరూ ఆపలేం, మీరు రాక్షసులు, రాక్షసుల మాయలు రాక్షసులకు తెలుస్తాయి, మీ రాక్షసులు కొట్టుకోండి అన్నట. దాంతో అలంబసుడు భగదత్తుడు ఘటోత్కచుడి మీద పడ్డారు. సూర్యాస్తమైన దాకా ఘోర యుద్ధం సాగుతోంది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు, ఎప్పుడు చూసినా పాండవులు విజృంభిస్తున్నారు, వాళ్ళ చేతిలో నా కొడుకులు తోస్తున్నారు, మా వాళ్ళు దెబ్బలు తింటున్నారు, దుర్యోధనుడు ఏడుస్తున్నాడు అంటావు, అంటే నా కొడుకులు ఎప్పుడు పరాక్రమంతో విజృంభించరా, ఎప్పుడు పాండవులదే విజృంభణ, నువ్వు అసలు కావాలని కల్పించి చెబుతున్నావా అన్నట సంజయుడి. అంటే సంజయుడు ఎత్తుపొత్తుకుని, ఆహా ఎంత మాట అన్నావయ్యా, వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు నాకు, ఆ దివ్య దృష్టితో అక్కడ ఏం చూశానో అది నీకు చెబుతున్నాను, పైగా నేను నీకు ఆత్మీయుణ్ణి, కల్పించి పాండవుల పరాక్రమాన్ని చెప్పి కౌరవులు దెబ్బతింటున్నారు, నీ కొడుకు ఏడుస్తున్నాడు, నీ కొడుకులు చచ్చిపోయారని చెబుతానా, నాకా కర్మయోగం వచ్చింది, నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఇంకెప్పుడు ఆ మాట అనకు, నీకు మొదటి నుంచి చెప్పాను యతో ధర్మ తతః కృష్ణ యతః కృష్ణ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటే జయం వస్తుందని ఇన్నిసార్లు చెప్పినా, అమ్మవారంతటిది పాండవుల్ని ఆశీర్వదించిందని చెప్పినా మళ్ళీ నువ్వు బేలగా మాట్లాడతావు. పాండవులు విజృంభణ, నీ కొడుకులు చావు ఇలా చెప్పక తప్పదు, ఇంక మీద ఇలాంటి మాట మాట్లాడకుండా విను అని 4 రోజుల యుద్ధంలో కౌరవులు దాదాపు 2 అక్షౌహిణీల సైన్యం పోగొట్టుకున్నారు. 11 అక్షౌహిణీల సైన్యం 9 అక్షౌహిణీలకు వచ్చింది. అటు పాండవుల వైపు 7 అక్షౌహిణీలు 6 అయ్యింది. అంటే ఇక్కడ రెట్టింపు పోయారు, అక్కడ 1 అక్షౌహిణి పోతే ఇక్కడ 2 పోయారు. దాంతో 4వ నాటి రాత్రి భీష్ముడు దుర్యోధనుడు ఇద్దరు ఒకచోట చేరుకున్నారు. చేరుకున్నాక రోజు రాత్రిపూట సమావేశం అవుతారని చెప్పాను కదా, అప్పుడు దుర్యోధనుడు, తాతయ్య నీ వంటి మహాపరాక్రమవంతుడు అసహాయ సూర్యుడు కూడా పాండవులు విజృంభిస్తున్నారు, ఎప్పుడు చూసినా వాళ్ళ సైన్యం కంటే మన సైన్యం రెట్టింపు తెస్తోంది, వాళ్ళలో ఒకటి చస్తే మన వైపు ఇద్దరు చూస్తున్నారు, ఇలా అయితే వాళ్ళది 7 అయితే మనది 14 అక్షౌహిణీల సైన్యం ఉన్నా నిలబడేటట్టుగా లేదు, ఏమిటి వాళ్ళ విజృంభణకి మూల కారణం, ఒక్క భీముడో ఘటోత్కచుడో అర్జునుడో ఈ 3 నలుగురు విజృంభిస్తేనే మన సైన్యం ఆగడం లేదు, మన వైపు ఇంతమంది ఉన్నారు, ఒకడేమో పరశురాముడి జయించిన వాడు అంటే నువ్వు, మరొకడేమో ఆ పరశురాముడి దగ్గర అస్త్ర శస్త్రాలు పొందిన ద్రోణాచార్యుడు, మరొకడు చిరంజీవి కృపాచార్యుడు, ఇంకో చిరంజీవి అశ్వత్థామ, ఎంతమంది ఉన్నారు. కానీ నా బతుకు ఏడుపు వస్తుంది ఏమిటంటే, అప్పుడు భీష్ముడు అందరూ వింటూ ఉండగా దుర్యోధనుడికి మళ్ళీ చెప్పాడు, ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయ పర్వతంలో ఒక సభ చేశాడు, 100 ఏళ్ళు యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించి ఆ యజ్ఞమునకు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క వస్తువు తెమ్మని పురమాయించడానికి బ్రహ్మగారు హిమాలయ పర్వతంలో మేరు పర్వత ప్రాంగణం పైన ఒక సభ చేశాడు. ఆ సభలో సనక సనందనాథులు, నారదుడు ఇటువంటి హేమహేమిలు పాల్గొన్నారు, మహాత్ములంతా పాల్గొన్నారు. నారద నీవేమో భూలోకంలో ఉన్న మహారాజుల్ని యజ్ఞానికి ఆహ్వానించు అని నారదుడికి పురమాయించాడు ఆయన. సనక సనందనాథుల్ని వేద సభ ఏర్పాటు చేయమని వాళ్ళకి ఆ పని చెప్పాడు. ఇంక వచ్చిన వాళ్ళందరికీ కూడా సుర్ఖు సురవలు తెమ్మని కొందరిని, సమిధులు తెమ్మని కొందరిని, పురాణాలు చదవండి అని కొందరిని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి బ్రహ్మదేవుడు సమాయత్తం చేశాడు. అందరికీ అన్ని పనులు చెప్పాడు. ఆ సమయంలో ఆకాశంలో జామ్మన పెద్ద శబ్దం వచ్చింది, హుమ్మంటూ ఓంకారనాదం చేస్తూ ఒక విమానం అక్కడికి వచ్చింది. అంత పెద్ద శబ్దాన్ని వాళ్ళు ఎప్పుడు వినలేదు. పోనీ ఆ శబ్దం ఏమైనా భయంకరంగా ఉందా, లేదది, అదేదో రీసౌండ్ ఇస్తున్నటువంటి వైకులా, లేదది, అందంగా ఓం అని వస్తుంది ఆ శబ్దం. అంత పెద్ద శబ్దం కూడా మధురంగా ఉంది. ఆ మధుర శబ్దానికి అందరూ తెల్లబోయారు. అప్పుడు బ్రహ్మ కూడా తలెత్తి చూశాడు. ఈ బ్రహ్మాది దేవతల నెత్తి మీదకి ఒక విమానం వచ్చి ఆగింది. బ్రహ్మగారి నెత్తి మీదకి నిజంగా విమానం రావచ్చా రాకూడదు, కానీ ఆ విమానం వచ్చింది. రాగానే బ్రహ్మదేవుడు ఆ విమానంకే చూశాడు. ఆ విమానంలో 2 మహాపురుషులు పక్క పక్కన కూర్చునున్నారు. వెంటనే బ్రహ్మ లేచిపోయి, ఏది, సభాధ్యక్షుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి ఆ ఇద్దరికి నమస్కరించాడు. నమస్కరించి ఏమన్నాడు, లోకోత్పత్తి స్థితి విలయాకలన వినోద మునిగణార్చిత గుణరత్నాకల్ప నిర్గుణాత్మక శోక భయాపక పదాబ్జ శుభకరమూర్తి. మహాత్ములారా, విడివిడిగా ఇద్దరుగా ఉండి కూడా ఒకే ఆత్మగా నిలబడే పుణ్యపురుషులారా, ఈ లోకాలన్నీ మీ వల్లే ఉత్పత్తి పుడుతున్నాయి, స్థితి పోషింపబడుతున్నాయి, విలయాకలన వినోదం చివరికి మీలో కలిసిపోతున్నాయి. అంటే ఇన్ని లోకాలని పుట్టిస్తున్నారు, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ప్రళయకాలంలో మీలో కలుపుకుంటున్నారు, ఇలా కలుపుకుంటూ వినోదిస్తున్నారు, అంటే లీలలు చేస్తున్నారు. మీ లీల కోసం ఏదో ఒక రకమైన ఆహ్లాదకరమైన మాయా శక్తిని స్వీకరించి ఇన్ని లోకాలని సృష్టి స్థితిలయములనేటటువంటి వాటికి గురి చేస్తున్న త్రిపురుషుల యొక్క స్వరూపులైన మీకు నమస్కారం. అంటే మీ వల్లే లోకాలు పుడుతున్నాయి, మీ వల్లే ఇవన్నీ స్థితికి గురవుతున్నాయి, చివరికి వీటిని లయం చేస్తున్నది మీరే. ఈ సృష్టి స్థితిలయాలకు మూలకారకులైన పురుషోత్తములారా మీకు నమస్కారం. సకల దేవతలు, మునులు నిరంతరం భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు. అన్ని సుగుణములు సద్గుణములు కలిగిన వాళ్ళు, అన్ని గుణములుండి కూడా మళ్ళీ నిర్గుణ పరబ్రహ్మలు మీరు. గుణాలు ఉంటాయి, గుణాలు లేకుండా ఉంటారు. మిమ్మల్ని గుర్తించిన వారికి లేక మీకు భక్తితో నమస్కరించిన వారికి ఎప్పుడూ శోకం ఉండదు, భయం ఉండదు. మీ పాదములు ఎటువంటివి, మీ పాదాలను ఆశ్రయించిన వారికి జీవితంలో ఎప్పుడూ శోకం ఉండదు, భయం ఉండదు. శుభకరమూర్తులు మీరు, అని వాళ్ళని స్తుతించి అందులో ఉన్న ఒక ఆయనకి స్త్రీ అవునట్ట, నరసఖుడ నీవు సఖుడును నరలోకమునల్ జనించిన నా దైత్యేశ్వరుల దశ బీడలుడుపుము ధరణీ భారంబువాయ. తాత్పర్యమునన్ ప్రభు, నేను యజ్ఞం ఎందుకు చేస్తున్నానో తెలుసిన, ప్రస్తుతం లోకంలో అధర్మం పెరిగిపోయింది, ఆ అధర్మం తొలగాలని, ధర్మం అభివృద్ధి చెందాలని, ధర్మ అభివృద్ధి కోసం అధర్మ వినాశనం కోసం ఈ మహాయజ్ఞం తలపెట్టాను. ఈ యజ్ఞానికి అధిష్టాన దేవతలైన మీరు వచ్చి నిలబడ్డారు. అందులో నారాయణ, నీవు ఈ నరుడికి స్నేహితుడివి, అతన్ని వెంట పెట్టుకుని ఎప్పటికప్పుడు భూలోకంలో ఎన్నో పర్యాయాలు అవతరిస్తూ ఉంటావు, దుష్ట శిక్షణ చేస్తావు, శిష్ట రక్షణ చేస్తావు, లోకాలలో ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తూ ఉంటావు. మీరిద్దరూ మా యజ్ఞం పూర్తయ్యే లోపే మా యజ్ఞ ఫలితంగా మాకు దర్శనమిచ్చారు. సాధారణంగా ఎప్పుడు దర్శనమివ్వాలి భగవంతుడు? యజ్ఞం పూర్తయ్యాక. అసలు యజ్ఞం పూర్తవ్వకుండా చేద్దామనుకుంటూ ఉంటేనే దర్శనమిచ్చారు. ఇంకెంతకంటే అదృష్టం ఏమున్నది? యజ్ఞ ఫలితం ముందుగా వచ్చింది మాకు. అలాగని యజ్ఞం ఆపం. ఈ యజ్ఞ ఫలితముగా మీరిద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టండి, ఈ భూమండలంలో ఉన్న పాపాత్ముల్ని నాశనం చెయ్యండి, ధర్మాన్ని సంస్థాపన చెయ్యండి, మీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు దీవించి, బ్రహ్మదేవ ఇదిగో మా పాదాలు నీ శిరస్సు మీద పెడుతున్నాం, నీకు శుభం కలుగుతుంది అని ఆ పాదాలతో బ్రహ్మని దీవించి అదృశ్యమైపోయారు. అప్పుడు ఆ సభలో ఉన్న ఋషులు ఆశ్చర్యపోయి, వాళ్ళేమిటి కుర్రాళ్ళు, నువ్వేమో సకల సృష్టికి కర్తవి, సృష్టికర్తవైన నీ శిరస్సు మీద పాదాలు ఉంచడం ఏమిటి? వాళ్ళు నువ్వు ఆ పాదాలకు నమస్కరించడం ఏమిటి? పైగా రక్షించమని ప్రార్థించడం ఏమిటి? మా దృష్టిలో పరమేష్ఠివి, సాక్షాత్తు బ్రహ్మదేవుడివి, ఈ సకల శాసన కర్తవి అని మేము భావిస్తున్నాం. మా దృష్టిలో నువ్వే గొప్పవాడివి. ఎంత గొప్పవాడి, వాళ్ళకి దండం పెట్టండి ఏమిటి, కుర్రాళ్ళకి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నువ్వేమో రిటైర్ అయిపోయిన వయస్సు కలిగిన వాడివి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, కుర్రవాళ్ళు కింద కనబడే ఆ మహానుభావులిద్దరూ సర్వకాల సర్వావస్థలలో లోకాలను రక్షించే మహామునులు, అసలు గురువులు, జగద్గురువులు వాళ్ళు. ఆయన నరుడు, ఆ పక్కనున్నవాడు నారాయణుడు. శ్రీమన్నారాయణుడు తన రూపాన్ని రెండుగా విభజించుకుని ఆ దివ్య విమానంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు అప్పుడప్పుడు బదరికావనంలో తపస్సు చేస్తారు, ఒక్కొక్కసారి భూలోకంలో మానవులుగా పుడతారు, ఒక్కొక్కప్పుడు లోకాలన్నీ తిరుగుతారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధర్మం నిలబడుతుంది, అధర్మం నశిస్తుంది. ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు అవతరించాలని నేను కోరాను, అందుకే వాళ్ళు వచ్చారు. వాళ్ళ పాదాల వల్ల మేము పుట్టాం. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నాభిలో నుంచి ఒక తామర పువ్వు వచ్చింది, ఆ తామర పువ్వులోంచి పుట్టిన చంటి బిడ్డను నేను, మా కన్న తండ్రి ఆ శ్రీమన్నారాయణుడు. మీరు కూడా వాళ్ళకి నమస్కరించండి. అసలు యజ్ఞమే ఆయన, యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతున్నది అనగానే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అంతా నమస్కరించారు. అప్పుడు నారదుడు ఆ నారాయణ నామస్మరణం చేశాడు. ఒక రోజున నేను నారదుణ్ణి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పమంటే అప్పుడు నారదుడు ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు. ఆనాడు నారదుడు చెప్పినటువంటి ఆ నరనారాయణులు ఈ కృష్ణార్జునులు. ఆ నరుడే అర్జునుడు, ఆ నారాయణుడే కృష్ణుడు. నారదుడు నాకు ఈ కథ చెప్పాడు. కాబట్టి దుర్యోధన, నారదుడి ద్వారా నేను తెలుసుకున్న నరనారాయణులే ఈ అర్జునుడు కృష్ణుడు. వాళ్ళు మహిత మునులు, మహామహిమ కలిగిన వారు. ఈ లోకంలో అధర్మ నాశనాని కోసం అవతరించారు. వాళ్లతోటి అమాయకుడివై నువ్వు యుద్ధం చేస్తున్నావు. అమాయకుడు అనడం కంటే మూర్ఖుడివై నువ్వు యుద్ధం చేస్తున్నావు. నీ మూర్ఖత్వానికి మేము కూడా మూర్ఖులం కనుక సాయం చేస్తున్నాం. మనం ఎన్ని గింజుకున్నా, మనకి ఎన్ని మహిమలున్నా, మరిన్ని అస్త్రాలు శస్త్రాలున్నా, లేక దేవతల యొక్క వరాలున్నా, ఆ దేవతలందరికీ మూలకారకులైన నరనారాయణుల చేతిలో చావు తప్పదు. ఈ మహామంత్రములు ఏవి, అస్త్రశస్త్రాలు ఏవి వాళ్ళనేమీ చేయలేవు, మనల్ని రక్షించలేవు. అసలు నీ అదృష్టం ఏమిటో తెలిసిన, అంత గొప్పవాళ్లతో యుద్ధం చేయగలుగుతున్నావు చాలు. అసలు అంత వాళ్లతో కాసేపు నిలబడ్డమే అదృష్టం. నిజానికి ఆయన తలుచుకుంటే ఉఫ్ అంటే ఎగిరిపోతాం మనం. అటువంటిది ఆయనతో ఇన్నాళ్ళు యుద్ధం చేసినందుకు, ఇన్నాళ్ళు యుద్ధం చేసి ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యపోరు. ఇంకెప్పుడు పాండవులు విజృంభిస్తున్నారేమిటి, నరనారాయణులు నువ్వేం చేయలేకపోతున్నావేమిటి, నన్ను అడక్కు అని మొత్తం కథంతా భీష్ముడు వివరించాడు. ఇప్పుడు అర్థమైందా ధృతరాష్ట్ర, ఆ నరనారాయణుల గురించి వినుండి కూడా నువ్వు ఇప్పుడు మళ్ళీ నా ద్వారా విని కూడా భవిష్యత్తులో అర్జునుడు ఎప్పుడూ విజృంభిస్తున్నాడే, మా వాళ్ళు దెబ్బతింటున్నారే అని అడక్కు. సాక్షాత్ పరమాత్మ స్వరూపులు వాళ్ళు అనగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అది విని కొంచెం పులకించారు. అంతలోనే ఒణుకు వచ్చింది. అంటే ఇక మన వైపు వాళ్ళకి విజయము రాదు. 300 ముప్పాతిక మంది సైనికులు చావడానికే సిద్ధపడ్డారట, మనస్సులో నిర్ణయించుకున్నారు. మనం మొత్తం మీద ఏదో ఒకరోజు చావడం తప్పదు. పోనీ చస్తే చచ్చాం. సామాన్యుల చేతిలో చచ్చే కంటే సాక్షాత్ అర్జునుడి చేతిలో మరణిస్తే నరుడు గనక ఆయన చేతిలో చావడం వల్ల మన పాపాలు పోతాయి, మహాత్ముని చేతిలో మరణం కూడా స్వర్గమే అనుకున్నారట. ఇలా వరుసగా 8 రోజులు యుద్ధం జరిగింది. 8వ రోజు యుద్ధంలో చాలామంది సైనికులు నశించిపోతూ ఉంటే కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధన, నేను ఎప్పటికప్పుడు హస్తినాపురం నుంచి ఇక్కడికి వస్తున్నాను. మన వాళ్ళు ఎంతవరకు యుద్ధరంగంలో బతుకుతున్నారు, చస్తున్నారు, ఎంతవరకు విజయం సాధిస్తున్నారు, అపజయం సాధిస్తున్నారు, సుఖమా దుఃఖమా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నట్టు ఇప్పుడు. అందుకని కర్ణుడు ఏమన్నాడో తెలుసా, 8వ రోజు ఇప్పుడు మన వాళ్ళు బాగా బడలేరు, చావు దెబ్బలు తింటున్నారు, ఇంకా విజయంలో మాట వరసకు కూడా మనకి నమ్మకం లేదు, విజయం వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. నువ్వు నేను చెప్పినట్టు వింటే నేను విజయాన్ని చేకూర్చి పెడతాను. నరనాథ ఇంక భీష్ముని దురమునకు తేకుమేలు దోర్బల లీల ఉద్ధురతతోడపూనెద. మహారాజా, నేను నీకు మాటిస్తున్నాను, భీష్ముణ్ణి రేపటి నుంచి యుద్ధానికి రావద్దు అని ఇప్పుడే వెళ్ళి శిబిరానికి వెళ్ళి నచ్చచెప్పు. భీష్ముడు ఆగిపోయాడా, నేను వస్తాను. నేను వచ్చానా, పాండవులు ఒక్కరోజులో పడగొడతాను, నీకు ఇక శత్రువులు ఉండరు, పీనుగుల పెంటలైపోతారు పాండవులంతా కూడా. నీకు ఇదే నా అభయం. రేపు కనుక భీష్ముడు రాలేదంటే రేపు సూర్యాస్తమయానికి ఈ సామ్రాజ్యం నీది, పాండవులంతా చచ్చిపోయినట్టే. అనగా నేను ఉత్సాహపడిపోయి, భలే భలే వచ్చావు కన్న, నువ్వు ఎక్కడే ఉండు, మళ్ళీ నిన్ను తీసుకెడితే ఆ భీష్ముడు బాధపడతాడు అని వెంటనే వెళ్ళి, తాతయ్య నమస్కారం అన్నట్ట. మళ్ళీ రాత్రిపూట వచ్చామంటే ఇందాక సమావేశం అయిపోయింది మీటింగ్, ఇంకా పడుకోవాలి నా, అది అర్ధరాత్రి, అర్ధరాత్రి వేళ లేపి మరీ నమస్కారం అంటున్నవేమిటి, రాత్రి గాఢంగా నిద్రపోతే రేపటికి అలసట తీరుతుంది, నీకు నాకు కూడా యుద్ధం చేయొచ్చు కదా అంటే అలసట నాకు వద్దు, కానీ నువ్వు వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది నాకు. మరేమనుకోకు, ఇలా చెప్పానని నువ్వు రేపటి నుంచి యుద్ధానికి రావు, దర్జాగా ఇంటికి వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోయి ఈ దెబ్బలకి చికిత్స చేయించుకో. మన దగ్గర శల్య చికిత్స చేసేవాళ్ళు ఉన్నారు, ఆర్థోపెడిక్స్, శస్త్రచికిత్సకులు కూడా ఉన్నారు, ఆపరేషన్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ నీకిచ్చి పంపిస్తాను. ఇందులో ఉన్నారండి అటువంటి వైద్యులు ఉండేవారు, రోజు రాత్రి రాగానే ఈ ఒంటికి గుచ్చుకున్న బాణాలన్నీ తీసేస్తారట. ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని ఉంటాయి కదా, ఇవి తీసి ఒంటికి కొన్ని ఆకుపసలు పూసేవారట, మంచి రాజవైద్యులు వాళ్ళు. వాళ్ళ పసరు పూస్తే పొద్దునకి గాయాలన్నీ మటుమాయి, మళ్ళీ పొద్దున కొత్త గంటలు కొమరారా అంటాడు తిక్కన గారు, కొత్త గంటలు కొత్త గాయాలు వచ్చేవిట. రాత్రి గుచ్చుకున్న బాణవుల బాధ పసరు పుయ్యగానే పోయేదంటే ఎటువంటి ఆయుర్వేద వైద్యం ఉందో ఆలోచించండి. అటువంటి వైద్యులు నీకు ఇస్తాను, వైద్యం చేయించుకుని పో అనగానే అర్ధరాత్రి లేపి ఇంత అవమానకరంగా ఈ తాతయ్యతో మాట్లాడతావా, నేను నీకు చేసిన ఉపకారం మర్చిపోయావా, ఎంతమంది వీరుల్ని చంపుతున్నాను నేను, అర్జునుడిని నేనేం చేయలేనని బాబోయ్ అని చెప్పాను, అయినా అన్యాయంగా నా మీద నెపం పెడుతున్నావు, సరే నేను రేపు తాడో పేడో తేల్చేస్తాను, నీకు ఇదే అభయం, మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇలాంటి అసభ్యమైన మాట మాట్లాడకు, నేను బ్రతకాలి, 10 కాలాలు ఏదో భోగాలు అనుభవించాలి అని అనుకోవడంలా, భగవంతుడు నాకు వయస్సు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాణ్ణి, రేపు అటో ఇటో తేలిపోతుంది, ఇంకెప్పుడు ఇలా నాకు ఎంత బాధ పెట్టావయ్యా నా మనస్సుని, నేను మనస్సుని ఇంత ఎప్పుడు చిన్నబుచ్చుకోలేదు, శరీరం దాచుకుని యుద్ధం చేసిన వాడిన నేను, ఏదో కర్మయోగం వల్ల నీ వేపు ఉండి నీ ఉప్పు పులుసు తింటున్నాననే కృతజ్ఞతతో ప్రాణానికి తెగించి యుద్ధం చేస్తున్నాను, నేనేం చేయను, ఎప్పటికప్పుడు అర్జునుడు చావబడుతూ ఉంటే అని ఓదార్చి పొమ్మన్నట్ట. పైగా అర్ధరాత్రి పాటు పెద్దవాళ్ళు ఇలా బాధ పెడితే విజయం వస్తుందా, ఎవడన్నా బతిమాలుకుని యుద్ధం చేయమంటాడు, నువ్వు ఎప్పటికప్పుడు అవమానించి తద్వారా మా మనస్సును కృంగదీస్తున్నావు. ఏమైనా రేపు పాంచాలురాదిగా కలిగిన పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడతానన్నాడు. మళ్ళీ సంతోషించి కర్ణ కంగారు పడకు, తాతయ్య రేపు చావుగొట్టేస్తానంటున్నాడు అని పొద్దుట యుద్ధానికి వెళ్ళగానే, ఓ వీరులారా, ఈ భీష్ముడిని రాత్రిపాటు వెళ్ళి దెప్పాను, అది కూడా చెప్తున్నాడు అందరి ఎదురు కూడా పబ్లిక్గా 9వ రోజు యుద్ధంలో. అప్పుడు తాతగారు, ఈరోజు సూర్యాస్తమయం లోపు పాంచాలురాదిగా కలిగిన పాండవ సైన్యాన్ని చంపేస్తానన్నాడు, పాండవులు 5 తప్ప తక్కిన వాళ్ళని చంపి పీనుగు పెంటలను చేస్తానన్నాడు, చూద్దాం ఈయన ఎంతవరకు మాట నిలబెట్టుకుంటాడో అన్నట్ట. అది వినగానే సిగ్గుపడి ఏకాంతంగా ప్రతిజ్ఞలు చేస్తే ఆ ప్రతిజ్ఞలు అందరి ఎదురు కూడా చాటుతారా, ఈ తులువ, ఈ మూర్ఖుడు ఇటువంటివి కూడా బయట పెడుతున్నాడు అని కొంచెం జుగుప్స పొందాడు. ఇంకా పూట ఆయన విజృంభించాడు, అసలు ఈయన ఎదురుగుండా ఉన్నవాడు భీష్ముడా లేక ప్రళయకాల రుద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట. 9వ రోజు యుద్ధం నవ్వుతో నవ్వు విషయం అన్నట్టుగా చేసేశాడు ఆయన. సోలం పుచ్చుకుని మీదకు వస్తున్న ఈశ్వరుడిలాగా కనపడిన వాడిని కనపడినట్టు కొట్టి పారేస్తున్నాడు ఆయన. అమాయకపు సైన్యం ఏనుగులు గుర్రాలు పీనుగు పెంటలు అయిపోతున్నాయి. ఇక దాంతో ధర్మరాజు గారు భయపడిపోయాడు. ఏమన్నాడో తెలుసిన ఆయన, కృష్ణ ఇక ఈ రోజుతో యుద్ధం చేయడం దండగేమో అని నాకు అనిపిస్తున్నది. రోజు రోజుకి ఈ వృద్ధుడు మనలాంటి వాళ్ళని సమృద్ధిగా వధిస్తున్నాడు. ఆయన వృద్ధుడిలా లేడు, క్రుద్ధుడైన రుద్రుడిలా ఉన్నాడు. ఓరినాయన ఇదేం తాతగారు, ఇదేం యుద్ధం? ఇప్పుడు ఈ యుద్ధరంగంలో ఆయుధములతో తాతని జయించడం కంటే ఉపాయంతో జయించటమే ధర్మం అనిపిస్తోంది. తాతగారిని చంపడం అన్యాయమే కానీ తప్పదన్నట్ట అనగానే శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది. భీష్ముడు యుద్ధ ప్రారంభంలో ఇప్పుడు నన్ను చంపే ఉపాయం చెప్పను, క్రమరంగనే తెంచదుగాక యోనుడు మళ్ళీ వద్దుగాక అన్నాడుగా. ఈయన మళ్ళీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అనుకుని నీ మనస్సులో ఉన్న ఆలోచనకి మేమంతా కూడా వెన్నుదన్నుగా ఉంటాం, నీ ఇష్టం అలాగే చెయ్యన్నట్ట. వెంటనే ధర్మరాజు గారు ఆయుధాలన్నీ తీసి తెల్లని బట్టలు కట్టుకుని రహస్యముగా రాత్రిపూట చీకట్లో ఎవరికీ తెలియకుండా తాను తన సోదరులు కృష్ణుడు ఇంతమందినే వెంట పెట్టుకున్నాడు, అంటే పంచపాండవులు శ్రీకృష్ణుడు. మళ్ళీ గూఢచారులంతా గాఢంగా నిద్రపోతూ ఉండగా రెండో గంట అడిగి తెలియకుండా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనపడరు. భీష్ముడు ఇక నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. కొంచెం ఆలస్యంగా కృష్ణుడిని తలుచుకుంటాడు. రాత్రి పడుకునే ముందు కృష్ణాయ వాసుదేవాయ అని తలుచుకుంటాడు ఆయన. అలా తలుచుకుని పడుకోబోతూ ఉంటే కృష్ణుడు దర్శనమిచ్చాడు పాండవులతో పాటు. ఎంత ఆనందపడిపోయాడు భీష్ముడు. ఇప్పుడే ఈ పరమాత్ముడిని తలుచుకొని నిద్రపోదాం అనుకున్నాను, ఆ పరమాత్ముడు పంచప్రాణములతో దర్శనమిచ్చినట్టుగా ఉందిట. శ్రీకృష్ణుడికి పంచప్రాణాలు ఉండవు, వాటికి అతీతుడు, ప్రాణాతీతుడు ఆయన. అయినా పంచపాండవులు ఆయనకి పంచప్రాణాలు. పంచప్రాణములతో ప్రపంచాన్ని సృష్టించిన మహాత్ముడు అనిర్వంచకుడు శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు, మీరు ఏం కోరితే ఇస్తానన్నట్ట ఆయన. అప్పుడు తాత, యుద్ధరంగంలో ధనుస్సు పుచ్చుకుని వస్తున్న నీవు ప్రళయకాల రుద్రుడిలో ఉన్నావు, నీతో యుద్ధం చేసి నిన్ను చంపడం మా వల్ల అవడంలా, అందుకే మేము నీ దగ్గరికి వచ్చామంటే ఆయన చిరునవ్వు నవ్వి, అది నీ నిజమే, నా చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు ఈ సృష్టిలో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, అందుకేగా మేము వచ్చింది, నిన్ను చంపడం మా వల్ల అవడంలా, నువ్వు చూస్తే మా సైనికుల్ని చీల్చెండాడుతున్నావు, ఇలా అయితే మా సైనికులకు ఎక్కువ నష్టం జరుగుతోంది, అందుకే నేను అడగలేకపోతున్నాను, నువ్వు ఎలా నశిస్తావో చెప్పవా, నిన్ను చంపే ఉపాయం చెప్పవా అంటే ఆహా నా అదృష్టం, పరమధర్మమూర్తి అయిన ధర్మరాజు పరమాత్ముడిని వెంట పట్టుకొని మేము నిన్ను ఎలా చంపాలి అని అడిగారు. ఇంతకంటే ఈ సృష్టిలో భాగ్యం ఎవరికి వస్తుంది, నువ్వు అడిగితే ప్రాణం కూడా ఇవ్వాలి, శరీరం కోసి ఇవ్వాలి, కానీ ప్రస్తుతం నా శరీరం దుర్యోధనుడి ధ్యానం, కాబట్టి ఈ రాత్రికి రాత్రి నేను చావడం కుదరదు, ఇక మీకు చచ్చే ఉపాయం చెబుతున్నాను, శిఖండి ఎదురుగుండా ఉన్నంత వరకు నేను యుద్ధం చెయ్యను, వాడి మీద బాణం వేయను, అలాగని శిఖండి ఎన్ని బాణాలు వేసినా అవి నాకు ఒక ముక్కలో చెప్పాలంటే దర్భ లాంటివి, దర్భతో ఇలా కొడితే నాకు ఏమవుతుందా, శిఖండి 100,000 బాణములు కొట్టినా నా శరీరం లోపలికి అవి దూరం, నన్ను ఏం చేయలేవు, అందుకని మీకు నన్ను వధించే సులభోపాయం చెబుతున్నాను, శిఖండిని ముందు పెట్టండి, ఆ శిఖండి వెనకాతల గాంధీవారికి బాణాలు ఎక్కువ పెట్టి అర్జునుడు నన్ను కొడితే ఆ బాణాలు దెబ్బలు నేను పడిపోతాను, అర్జునుడి బాణాలు తీవ్రమైనవి, ప్రాణాంతకమైనవి, శిఖండి లేకపోతే అర్జునుడు ఎదుర్కోవాలి నేను, శిఖండి ఉంటే అర్జునుడి బాణానికి ప్రతి బాణం వేయను, అప్పుడు అర్జునుడు శిఖండి వెనక నుంచి బాణాలతో కొడితే ఆ బాణాలు నాకు గుచ్చుకుంటాయి, నా ఒళ్ళంతా బాణాలు కొట్టేయండి, ఈ వేలుడు కూడా ఎడ లేకుండా కొట్టండి అన్నాడు ఆయన. ఏమన్నాడు, నా శరీరం మీద ఒక వేలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా తల మొదలుకొని కాళ్ళ వరకు బాణాలు కొట్టేయండి, ఆ దెబ్బ కింద పడిపోతాను, ఆ బాణాల మీద నేను ఉండిపోతాను, అప్పుడు మీరు నన్ను పడగొట్టేసినట్టు అవుతుంది, చావు ఉండదు కానీ నేను మీతో యుద్ధం చేయడానికి పనికి రాకుండా అయిపోతాను, దాంతో నా పీడ మిగిపోతుంది, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ధర్మమూర్తులైన మీరు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించండి అనగానే అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఈ తాతన నేను చంపడమా, నేను చంపను, ఆయన కోరినా నేను మాట వరుసకు కూడా బాణం వేయను, చస్తే సత్యం పర్వాలేదు, ఇదేమిటండి ఇటువంటి మహాత్ముడిని చంపడం ఏమిటి అన్నాడు ఆయన. గురుని కృతప్రజ్ఞుని ధర్మరతు వయోవృద్ధు లోకమాన్యుదయాళు సురతటి నీసతు వంచన పురుషోత్తమ చంప బుద్ధి పుట్టదు నాకు. నాకు గురువు ప్రజ్ఞాశాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ధర్మాత్ముడు
వయోవృద్ధుడు, లోకమంతా మెచ్చుకోవడానికి పనికొచ్చే ధర్మములు కలిగిన వాడు. ఆయన ఎంత ధర్మాత్ముడు అంటే ఆ ధర్మమునకు లోకమంతా ఆయన గౌరవిస్తుంది. దయాస్వరూపుడు, గంగాపుత్రుడు, ఆ మాట అనడంలో మామూలు గంగల సురతటిని సుతుడు, ఆకాశ గంగ మందాకిని పుత్రుడు. ఆ మందాకినికి ఎంత పవిత్రత ఉన్నదో, గంగ ఎంత పవిత్రమైనది, అందులో స్నానం చేస్తే నీచుడు కూడా పవిత్రుడవుతాడు. ఆ గంగాపుత్రుడు కూడా అంత పవిత్రుడు, ఆయన్ను చూస్తే పవిత్రమవుతాం. గంగ తనలో మునిగిన వాణ్ణి మాత్రమే పవిత్రుని చేస్తుంది, కానీ మా భీష్ముడు తనను చూసిన వాడే పవిత్రుని చేస్తాడు. చూపులతో పవిత్రం చేసే పుణ్యాత్ముడు. అటువంటి వాణ్ణి శిఖండి అనేవాడిని, మొండివాణ్ణి ముందు పెట్టుకుని వెనక నుంచి బాణాలతో ఖండించనమా, చిచ్చి ఈ వంచనతో ఓ పురుషోత్తమ ఈతన్ని చంపబుద్ధి నాకు పుట్టదు, నేను చంపలేను. పైగా నన్ను చిన్నప్పుడు బురదలో ఆడుకుంటున్న వాడిని దగ్గరికి తీసుకున్నాడు, నన్ను పాంసుకేళ్ళి నన్నర్మిలి నెత్తి మేని ధూళి తనదు మేలు పొర్రయ్య ప్రీతి కౌగిలిల్చి మా తండ్రి గుణములగ్గిల్చి కన్ను నీరు నింతునితడు. ఈ మహాత్ముడు ఎటువంటి వాడో తెలుసా, నేను చిన్నప్పుడు నా సోదరులతోటి స్నేహితులతోటి మట్టిలో ఆడుకుంటున్నారు, ఒళ్ళంతా నా ఒళ్ళంతా దుమ్ము చెమటతో మట్టితో ఉన్నాను నేను. అంతలో ఈ తాత వచ్చాడు, రాగానే నాయన అర్జున అని ఆ మట్టితో ఉన్న నన్ను దగ్గరికి తీసుకుని మట్టిని తన ఒంటి కంటుకునేలా కౌగిలించుకున్నాడు. చీ స్నానం చేసిరారా ఎత్తుకుంటాను అనలా, అంత మట్టితో ఉన్న నన్ను దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే నా మట్టి ఆయన ఒళ్ళంతా అంటుకుపోయింది. అయినా ఎంతో ప్రేమతో మా వంశ వర్ధనుడివి, నీ వల్లే వంశం నిలబడుతుంది అని దీవించాడు. నిజంగా ఆయన అన్నట్టు అయిపోయింది కదా, వంశం కేవలం అర్జునుడి వల్ల నిలబడింది, కురుపాండవులంతా పోయారు. అర్జునుడి కొడుకు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ ఒక్కడే కదా చివరికి రాజ్యానికి మిగిలాడు. అంటే ఏనాడో భీష్ముడు మా వంశవర్ధనుడివిరా అని చిన్నప్పుడు నన్ను కౌగులించుకున్నాడు, నా నెత్తి మీద కన్నీళ్లు గార్చాడు. మా తండ్రి గుణము లగ్గించి కన్నునీరు నించునతడు. మా నాన్నగారి గుణాలన్నీ తలుచుకుని మీ నాన్న మహాత్ముడు అన్నగారి మీద ప్రేమతో గుడ్డాడికి రాజ్యం ఇచ్చి తానేమో పక్కకి తప్పుకున్నాడు. రాజ్యం అంతా మీ నాన్నది, కానీ ఎప్పుడు ఆ రాజ్యాన్ని ఆయన అనుభవించలా. అన్నగారి మీద ప్రేమతో అన్నకే ఆర్థిక సాయం చేసిన వాడు మహాత్ముడు మీ తండ్రి. మీ తండ్రి గుణములు మీ అందరికీ వచ్చాయి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో పాండురాజు అకాల మరణం పొందాడని ఏడ్చేవాడు. అటువంటి పుణ్యాత్ముడిని, ఇంత ప్రీతి చూపించిన వాడిని ధర్మమూర్తిని ఎలా చంపుతాం, చీ క్షత్రియ ధర్మం అని తిట్టాడు పాపం ఆయన. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలుసా, తప్పదు ఆయన యుద్ధానికి వచ్చాక మిమ్మల్ని క్షమిస్తున్నాడా, నన్ను కూడా కొడుతున్నాడా లేదా, ఇక్కడేమో కృష్ణ అని కాళ్ళకి దండం పెడతాడు, అక్కడికి వెళ్ళగానే బాణంతో కొడతాడు. అది ధర్మం అంటే, యుద్ధ ధర్మం వేరు, వేరే ధర్మం వేరు. ఎప్పుడైనా ఒత్తప్పుడు మిమ్మల్ని ఎంతైనా పొగడొచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మేమేం చేయాలి, ధర్మం ధర్మం కింద చెప్పాలి. ఏ నాయన మాట్లాడద్దు అనవలసిందే, సెల్ ఫోన్ ఎత్తద్దు అనవలసిందే, ఇక్కడ ఉన్నప్పుడు వేరు, బయటికి వెళ్ళాక ఏమండి మాట్లాడండి సెల్ అనొచ్చు. దేని ధర్మం దానిది, ఆయన యుద్ధ ధర్మం పాటిస్తున్నాడు, నువ్వు కూడా యుద్ధ ధర్మం పాటించు. పైగా ఇంకో రహస్యం చెబుతున్నాను, నువ్వు అవునన్నా కాదన్నా రేపు నీళ్ళు కూడా రాక్షసావేశం పట్టుకుంటుంది, అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు బాణాలు కొడతావు, రేపు నీకే తెలుస్తుందిలే అన్నట్టు ఆయన. ఏమో రేపటి సంగతి చూద్దాం, ఇప్పుడు మాత్రం నా తాతను చూస్తూ ఉంటే నేను చెయ్యి ఆడటం లేదని వెళ్ళిపోయారు వాళ్ళంతా. తెల్లవారింది, యుద్ధ ప్రారంభమయ్యింది, భీష్ముడు నిన్నటికంటే విజృంభిస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు ఎదురుగుండా వచ్చాడు. అర్జునుడు యుద్ధం చేసిన రాత్రి చెప్పింది దృష్టిలో ఉన్న తాతగారి మీదకి మాత్రం చెయ్యెత్తి ఎక్కువ కొట్టలేకపోతున్నట్ట. దాంతో భీష్ముడు ధర్మరాజు దగ్గరకు వచ్చి రహస్యంగా, ధర్మరాజా ఇక నాకు మనస్సు చిత్తము అన్నీ కూడా ఏకమయ్యాయి, శరీరం విడిచిపెట్టాలనే కోరిక వచ్చింది, పుట్టాను, ఎంతోమందిని జయించాను, ఎన్నో రకాల యజ్ఞాలు చేశాను, ధర్మకార్యాలు చేశాను, ఇదిగో యుద్ధరంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎంతోమందిని చంపుతాం కనుక నిష్కరుణ వహించాను, ఇక నాకు ఈ శరీరం మీద మనస్సు మీద అన్నిటి మీద కూడా విరక్తి కలిగింది. ఆ శ్రీకృష్ణుడి పాదాలు తలుచుకుంటూ ఉత్తరాయణం కోసం ఎదురు చూడాలని ఉన్నది పడగొట్టు. ఆ అర్జునుడు చూస్తే తప్పుకుంటున్నాడు, తప్పుకుంటే మీ కార్యక్రమం తప్పుకుంటుంది, శిఖండిని పిలిపించు, రహస్యంగా కేవలం ధర్మరాజుకే వినబడేలా చెప్పాడు ఆయన. పడగొట్టు పడగొట్టు అన్నట్ట. వెంటనే ధర్మరాజు గారు తాతగారే చెప్పాక మనం కాదనకూడదు అని అర్జునాదుల్ని ప్రోత్సహించాడు, శిఖండిని ముందు పెట్టారు. అప్పటిదాకా యుద్ధానికి సిద్ధంగా ఉన్న భీష్ముడు తల పక్కకి తిప్పుకున్నట్ట, ఈ శిఖండి ఈ పూట నేను అంతం చూస్తాను అని ఎన్ని బాణాలు కొట్టినా ఆయన మాత్రం బాణం కొట్టడంలా. శిఖండి కొట్టిన బాణాలు తగులుతున్నాయి భీష్ముడికి, అవి ఎలా ఉన్నాయి అంటే మీరు నా మెడలో పూలదండ వేసినట్టుందిట. భీష్ముడిని ఒక మాదిరి బాణాలు ఏం చెయ్యవు, భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు. వీడు ఎన్ని బాణాలు కొట్టినా తగులుతున్నాయి, లోపల గుచ్చుకుంటున్నాయి, కానీ గుచ్చుకోవడం ఎలా ఉందంటే ఏదో సరదాగా అప్పుడప్పుడు చూడండి ఈ వేళ్ళు నొక్కు పెట్టి నొక్కుతారు పదాలని, అలా నొక్కినట్టుంది, మర్దనా చేయించుకున్నట్టుంది ఆయనకంతే. అప్పుడు అర్జునుడు ఆ వెనకే గాంధీవం పెట్టి ఉగ్రుడై తీవ్రమైన బాణాలు కొట్టాడు. ఆ బాణాలు దెబ్బలు తిని భీష్ముడు వెంటనే ఉన్నాడు తెలుసా, పక్కనే ఉన్న దుశ్శాసనుడితో అశని కల్పములివి అర్జును బాణములు కాని శిఖండివి కావు కావు, జముని ఆయుధమొట్లు ప్రాణంబులగలార్చడు ఇట్టివి ద్రుపదాత్మజుడెన్నడేసే. దుశ్శాసన, ముందు తగిలిన బాణములు నువ్వు చూశావు, ఆ బాణం వెనకాతలే మరికొన్ని బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. మొదట గుచ్చుకున్న బాణములు నా శరీరానికి పూలదండల్లా ఉన్నాయి, ఆ వెనక వచ్చిన తీవ్రమైన బాణములు లోపల కంట విడిపోయి ఎముకల్ని పొడిచేస్తున్నాయి, అవి పిడుగుల్లో ఉన్నాయి, అశని కల్పములు అంటే పిడుగులతో సమానంగా ఉన్నాయి, ఇవి అర్జునుడి బాణాలు. అర్జునుడి బాణములు తప్ప ఇవి శిఖండివి కావు కావు, యముడి ఆయుధములాగా ప్రాణం తీసేస్తూ ఎముకలు విరగొడుతున్నటువంటి ఈ బాణములు అర్జునుడి దగ్గర ఉంటాయి తప్ప ఈ ద్రుపద పుత్రుడి దగ్గర ఎక్కడ ఉంటాయి, వీడి బతుక్కి ఇలాంటి బాణాలు వేయగలడా అన్నాడు ఆయన. ఇట్టివి ద్రుపదాత్మదుడు ఎన్నడేసే, వాడి బతుక్కి ఇలాంటి బాణాలు ఎప్పుడైనా వేసాడా, వేయగలడా? అసలు అంతంత గొప్ప బాణాలు ఎక్కే పెట్టలేరు ఎవరు కూడా, వాటిని వయ్యలేరు, సందేహం లేదు, వెనక నుంచి కొడుతున్నాడని. కానీ దుశ్శాసనుడు చాలా కష్టపడ్డట, తన సైనికులతో కలిసి అర్జునుడి బాణాలు తగలకుండా ఉండడానికి అర్జునుడి మీద పాండవుల మీద విజృంభించాడు. కానీ ఒక్క భీముడు వచ్చి చితకొట్టి పారేశాడు. ఈలోపు అక్కడ దూరంగా ధర్మరాజు గారు ద్రోణాచార్యుడు భీష్ముడికి సాయంగా వెళ్లకుండా చితకొట్టి పారేశాడు. దాంతో ద్రోణుడు అన్నాడు, కొడుకుని పిలిచి అశ్వత్థామని, అశ్వత్థామా ఎప్పుడూ లేనిది ధర్మరాజు గారి ముఖంలో తీవ్ర క్రోధం కనపడుతోంది. ధర్మరాజు ఇంత దారుణమైన యుద్ధం నాతో చెయ్యలేదు, ఇవాళ ధర్మరాజుని దాటి భీష్ముడికి సాయం చేయడానికి నేను కదలలేకపోతున్నాను. ఇదేం ధర్మరాజు యుద్ధం, ధర్మమూర్తులకి ఆగ్రహం వస్తే ఇలా ఉంటుందన్నమాట. బహుశా ధర్మరాజుకి ఇంత పరాక్రమం రావడానికి గల కారణం ఈ పూట భీష్ముడికి ఏదో ఆపద రాబోతున్నదని నాకు అనిపిస్తున్నది. ఆ భీష్ముడికి ఆపద వస్తుంది కాబట్టి ధర్మరాజు గారు ఎంత విజృంభించి నన్ను కొడుతున్నాడు. నేను భీష్ముడికి సాయంగా పెడదామంటే కదలలేకపోతున్నాను, కాలు చెయ్యి ఆడ్డంలా, పైగా కురుసేన మీద గద్దలు ఆడుతున్నాయి. ఆపగానందనునకు కీడావహిల్లు, భీష్ముడికి ఆపద వస్తోంది, నువ్వు వెళ్ళి కాపాడు, నీ ప్రాణం పోయినా పర్వాలా, ఆ మహాత్ముడిని రక్షించు, ఆయన ఒక్కడు ఉంటే భూమి మీద ధర్మం నిలబడుతుంది, ఆయన లేకపోతే అధర్మం వ్యాప్తి చెందుతుంది. వెళ్ళను కానీ అశ్వత్థామ అటు బయలుదేరాడు. కానీ ధర్మరాజు గారు మాత్రం భీష్ముడిని చంపడానికి చాలా తీవ్రమైన ప్రతిజ్ఞ పట్టున్నాడు కదా, అందుకే ద్రోణాచార్యుడిని కృపాచార్యుడిని కదలకుండా చేసేట పూట ఒక్క ధర్మరాజు. దాంతో వాళ్ళు కదలలేకపోయారు, అశ్వత్థామ పరుగు పరుగునట్టు వెళ్ళాడు. అలా వస్తున్న అశ్వత్థామని సాత్యకి అడ్డం కొట్టాడు. ఈ విధంగా భీష్ముడికి ఎవరూ సాయం రాలేకపోయారట. దుర్యోధనుడు శకుని మొదలైన వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ ఏకకాలంలో పడగొట్టి పారేసి వేలుడడలేకుండా అర్జునుడు తల నుంచి కింద దాకా బాణాలు కొట్టాడు. అందులో బాణాలు అంటే భీష్ముడి యొక్క శరీరం అంతా గుచ్చుకున్న బాణములలో ఒక వంతు బాణములు మాత్రమే శిఖండివి, మిగతా బాణాలన్నీ అర్జునుడివే. అర్జునుడి బాణాలు గుచ్చుకుని బయటకు వస్తున్నాయి, శిఖండి బాణములు తగిలి శరీరం పైపై ఉండిపోతున్నాయట, ముళ్ళ పందిలే అయిపోయాడు అన్నారండి. సుస్పష్టంగా ఏమని చెప్పారు వేదవ్యాసులు వారు, ఒక ముళ్ళ పందికి ఒళ్ళంత ముళ్ళు ఎలా ఉంటాయి అలా అప్పుడు భీష్ముడి శరీరం అంతా అయిపోయాయట. అప్పుడు దగ్గరకు వచ్చి అర్జునుడు తోపుకు వస్తే కింద పడిపోయాడు ఆయన. తూర్పు తల్లకాగా నీసుతులేర్పడ కనుగొనుతునుండ నిలగం పింపందర్పోజ్వలుడా భీష్ముడ హర్పతి అస్తాద్రి చేరునట్లుగా పడియం. తూర్పు వైపుకి తల వెళ్ళింది, పడమర వైపుకి కాళ్ళు వెళ్ళాయి. ఈ విధంగా తూర్పు శిరస్సుగా పడమట కొండ మీదకి సూర్యుడు వాలిపోయినట్టుగా భీష్ముడు అనే ఒక మహాసూర్యుడు వాలిపోయాడు కిందకి. మహాపరాక్రమవంతుడు ఆయన పడ్డంతో భూమి కాసేపు కంపించింది, అపశకునాలు అయిపోయాయి. నీ సుత్తులంతా చూస్తూనే ఉన్నారు, ఎవరూ రక్షించలేకపోయారు. ఆ సమయంలో పాండవుల కోసం నేను పడిపోతున్నాను, ఇది మీకు సమ్మతమేనా అని ఆకాశం కేసి కొంచెం తలెత్తి భీష్ముడు అంటే దేవతలు ఏమన్నారో తెలుసా, ఇది మాకు సమ్మతమే, నువ్వు తొందరగా పడిపో అని పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఆ పువ్వులు వ్యాసుడి అనుగ్రహంతో నాకు కనబడ్డాయి, భీష్ముడికి కనబడ్డాయి, కృష్ణుడికి కనబడ్డాయి, పైన దేవతలకి తెలుసు, ఇంకెవరికీ తెలియదు, ఇది నేను కళ్ళారా చూశాను, దేవతలంతా చెవి దగ్గరకు వచ్చి ఇంకా నువ్వు ఆగ్రహించకు పడిపో అని చెబుతూ ఉంటే విన్నాను. చల్లని నీటి తుంపర్లతో కూడిన గాలి ఆయన మీదకి విసిరేలా చూశారు వాళ్ళు, ఎందుకంటే ఈ దెబ్బలకి ఆయన చచ్చిపోకూడదు, అందుకని సుఖం కలిగేలా చేశారట. ఇది కాకుండా దేవతలు దుందుగులు కూడా మోగించారు, ఇవన్నీ అనన్య గోచరములు అంటే అందరికీ కనబడవు, ఆ దృశ్యం వ్యాసుడైతే చూడగలడు. శ్రీకృష్ణ పరమాత్మకి ఎలాగో తెలుస్తుంది, దేవతలకి తెలుస్తుంది, భీష్ముడికి తెలుస్తోంది, నేను వ్యాసుడి అనుగ్రహంతో చూచాను. ఆహా, ఎటువంటి పవిత్ర దృశ్యం! దేవతల యొక్క అనుగ్రహం పొందుతూ భీష్ముడు నేల మీద పడిపోయాడు. శతాధిక వృద్ధుడైన ఒక మహాత్ముడు నీ దుర్మంత్రం వల్ల, నువ్వు నీ కొడుకును కుట్ర పనడం వల్ల అన్యాయంగా యుద్ధరంగంలో పడిపోయాడు. తను ఉదర వంద కొండంగ తల్పభంగి శరములూతయ్యి పొలుపారి నరవరేణ్య అట్లు శరతల్పగతుడగు నమ్మహానుభావు దేవవ్రతుని దేవ భావముందే. ఆయన నేల మీద పడగానే శరీరం నేలకి తగలకుండా శరీరములో గుచ్చుకున్న బాణములు ఒక తల్పమయ్యాయట, అంటే మంచంలో తయారయ్యాయి. ఒళ్ళంతా బాణాలే కదా, అందుకని నేల మీద పడగానే ఈ కింద ఉన్న మొనలు నేల మీద పడ్డాయి, లోపలకేమో అంచులు గుచ్చుకుని ఉన్నాయి. ఈ విధంగా బాణములే ఆయనకి ఒక తల్పమయ్యాయి, శరతల్పమయ్యింది, అంపశయ్యి అయ్యింది. దాని మీద పడుకున్నటువంటి దేవవ్రతుడికి దేవభావం, దేవతల లక్షణాలు వచ్చాయి. అప్పటిదాకా కాస్త మానవ లక్షణాలు ఉన్నాయి ఆయనలో. ఒక్కసారి నేల మీద పడ్డంతో, ఆ నేల మీద పడకుండా ఈ బాణములు తనకి ఒక తల్పం కాగానే ఆయన దేవవ్రతుడు దేవభావం పొందాడు. అచ్చం పూర్వం వసూలులో ఏ భావం ఉన్నదో ఆ దేవత్వం వచ్చిందట. సామాన్య మానవుల్లో ఉండే ఈర్ష్య కామక్రోధాదులు అన్నీ పోయాయి, ఉపశాంతి పొందాడు ఆయన. ఏకంగా 10,000 మంది వీరుల్ని చితక్కొట్టిన వీరుడు ఇప్పుడు శాంతి పొందాడు. బాగా యజ్ఞగుండంలో భగభగ మండిన అగ్ని క్రమంగా చల్లారినట్టు అయిపోయిందట. యజ్ఞగుండంలో అగ్నితో పోల్చారు ఆయన, చల్లారిన అగ్నిలో ఉన్నాడు ఆయన. ఇంతలో దేవతలు కొంతమంది పరుగు పరుగులు వచ్చారు. ఎవరికి కనపడ్డల్లా, వాళ్ళు కేవలం భీష్ముడి దగ్గరికి వచ్చారు. అన్ని మిషులప్పుడు చూచి మృతుడయ్యడునక్కట దక్షిణాయనంబున కృతపుణ్యుడం చువగబొందన భీష్ముడి రింగి వారికిట్లను సురలారా కాలగతి ఆత్మతలంచియకాది మేనిలో ఉన్ని చిన్నవాడ ప్రాణముల ఒమ్మలికింపకుడెంతయే నియం. అప్పుడు కొంతమంది దేవతలు వచ్చి, అయ్యయ్యో నాయన, ఉత్తరాయణంలో చచ్చిపోతే పుణ్యం, దక్షిణాయనంలో చస్తే మళ్ళీ నువ్వు జన్మెత్తాలి, స్వర్గానికి వెళ్ళవు, ఇదేమిటి దక్షిణాయనంలో చచ్చిపోతున్నావు, ఇంత పుణ్యం చేసిన వాడివి అన్నారట చెవి దగ్గరకు వచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడు, దేవతలారా, మీరు ఏమాత్రం నా కోసం శోకించవలసిన అవసరం లేదు, పొరపాటును కూడా నేను ఇప్పుడు చావను, లేకపోతే ఈ బాణాలు తినగానే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఇప్పుడు ఇంకా దక్షిణాయనమని ఉత్తరాయణం రావడానికి సమయం ఉందని నాకు తెలుసు, అందుకే ఈ అంపశయ్య మీద ఉంటాను. సత్యవతి వివాహ సమయంలో శంతన మహారాజు మా తండ్రి నన్ను మెచ్చి స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు. ఆ వరం వల్ల నేను నా శరీరంలో ప్రాణాలు ఉంచుకుంటాను, మళ్ళీ మాఘమాసం వచ్చేదాకా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, అప్పటిదాకా ఈ శరముల మీదే పడుకుంటాను, ఈ భూలోకపు ఆహారం తినను నేను, దివ్యాహారం, దివ్య జలం, దివ్యవాయువే సేకరిస్తాను, అప్పటిదాకా ప్రాణాలుంటాయి, అప్పుడు శరీరం విడిచిపెట్టి నా అవతారమూర్తిలో వసువుల్లో కలిసిపోతాను, ఒమ్మలికింపకుడించుకేని నా కోసం మీరు మాత్రం దుఃఖించకండి అని ధైర్యం చెప్పాట. ఆ దృశ్యం కూడా సంజయుడికి తెలుస్తుంది, తక్కిన వాళ్ళకి తెలియదు. ఏమిటి భీష్ముడు ఇలా తల తిప్పేదో అంటున్నాడు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకి విషయం అర్థం కాదు. ఇక అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు యుద్ధం ఆపేశారు. సూర్యుడు ఇంకా అస్తమించడానికి దాదాపు గంట ఉన్నా భీష్ముడు పడిపోయాక ఇంకా యుద్ధం ఏమిటని అంతా కూడా రథాలు దిగి ఆయుధాలు పక్కన వదిలిపెట్టి వచ్చారు. భీష్ముడి దగ్గరికి వచ్చేశారు. చిత్రం ఏంటో తెలుసా, అందరూ ఆయుధం వదిలిపెట్టినా ఒక అర్జునుడు మాత్రం గాంధీవంతో వచ్చాడు. తక్కిన వాళ్ళు ఎవ్వరూ ఆయుధాలు లేకుండా వచ్చారు. అది చూచి తక్కిన వాళ్ళు, ఇప్పుడు కూడా ఆయుధంతో రావాలా అని తెప్పారట కౌరవులు. కానీ ఎందుకు రావాలో, ఎందుకు ఎప్పుడే పని చేయాలో అర్జునుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అందరూ రాగానే భీష్ముడు అన్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇక నేను అస్తమిస్తున్నాను, మీరంతా సుఖంగా ఉంటే బాగుంటుంది అన్నట్ట. ఇది వింటున్నాడు ధృతరాష్ట్రుడు కదా, ఒక్క క్షణకాలం ఏడ్చేశాడు ఆడు కూడా. మా మహాత్ముడు, మా తండ్రి, మా నాన్న విచిత్ర వీరుడి యొక్క అన్నగారు పరమధర్మమూర్తి, ఎంత పరాక్రమవంతుడు అంత సాధుమూర్తి, ఎంత సాధువో అంత క్రూరుడు అవసరమైతే, మళ్ళీ ఎంత క్రూరత్వమో అంత కరుణ అన్నీ కలిగిన మహాత్ముడు మా కోసం రాజ్యత్యాగం చేశాడు. అటువంటి వాడు యుద్ధరంగంలో పడిపోయాడు. ఈ వార్త విని కూడా ఈ దౌర్భాగ్యుడు బతుకున్నాడు. నాయుల్ల మర్రయ్య ఇనుమో రాయో కాకిట్లు రూపరక వినను సాయక సముదయ కర
భవదీయ వచన చెయ్యము గవియుదేరం తిరమై. నా హృదయం, నా మనస్సు ఇనుమ రాయ, లేకపోతే నువ్వు ఈ మాట చెప్పగానే అది పగిలిపోవాలి, నా గుండె పగిలి వెంటనే చావాలి. చావడం లేదు దౌర్భాగ్యండి, నేను నా గుండెకాయ పగలడం లేదంటే ఇది రాయి కంటే ఇనుము కంటే గట్టిదై ఉంటుంది. భయంకరమైన బాణములు వంటి నీ మాటలు విన్నాను. నీ మాటలు ఎటువంటివి? ఇప్పుడు తీవ్ర బాణాలు. ఎందువల్ల? మా వాడు, మా తాతగారు, మా తండ్రి గారు భీష్ముడు పడిపోయాడని చెప్పేవే. ఆ మాట ఒక బ్రహ్మాస్త్రం వంటిది. అంత అస్త్రం హృదయానికి వెళ్ళి కూడా నేను బతికున్నాను. చి బ్రతుకున్నది. నాకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడు. గుడ్డివాడిని, గుడ్డివాడికి దాణా తక్కువ లేదన్నట్టుగానేమో భార్యను ఇచ్చేశాడు, ఇంత సంతానం ఇచ్చాడు. ఈ సంతానంతో రోజు ఏడిపే అసలు పుణ్యాత్తులు ముందు పోతున్నారు. నేను రోజు ఏడుస్తూ బతుకుతున్నాను, నిత్యం తెచ్చు ఏడుస్తూ బ్రతకడం కదండి. ఇది నిజంగా దౌర్భాగ్యం బతికేది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు వాడికి, దుఃఖము వస్తుంది, ఎవరిని అదుపులో పెట్టలేను, అయినా బ్రతుకుతున్నాను. ఆహా, మహాత్ములేమో తొందరగా పోతారు, పాపాత్ములేమో పాపీ చిరాయు అన్నట్టు ఇలా బతుకుతున్నారు అని ఏడుస్తూ ఉంటే, ఇదిగో గత జల సేతు బంధనం అది. అంటే నీళ్ళు వెళ్ళిపోయాక ఆనకట్ట కడితే ఏమిటండి? నీళ్లు వెళ్ళిపోకుండా అక్కడ అడ్డంగా కట్ట కట్టాలి. అలా కట్టకుండా నీళ్ళన్నీ వెళ్ళిపోయాక అప్పుడు ఎవడో ఆనకట్ట కట్టడం మొదలెట్టాట. అలా ఉంది నీది. యుద్ధానికి వెళ్లే ముందు నీ కొడుకుల్ని అదుపులో పెట్టి రే కూర్చోండ్రా అని నువ్వు గట్టిగా అనుంటే వాళ్ళు ఏమయ్యేవారు? నువ్వు అలా అదుపులో పెట్టకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే, రోజు వాళ్ళు చస్తూ ఉంటే, ఆ చావు వార్త చెవులో పడుతుంటే ఇప్పుడు నన్ను చంపుతావు ఎందుకు? శ్రద్ధగా విను, ఇంకా ఏడవకు. ఏడవడం వల్ల ఉపయోగం లేదు. ఇంత గట్టిగా చెప్పేవాడు అంటే సంజయుడు అప్పుడప్పుడు, ఎంత ప్రేమ ఉన్నా, రాజు మీద భక్తి ఉన్నా, చెప్పేటప్పుడు ధర్మం చెప్పేటప్పుడు అలాగే చెప్పి ఇప్పుడు మిగతా కథ విను. భీష్ముడు అందరూ దగ్గరికి వచ్చాక ఒక్కసారి తల ఎలా తిప్పి, నా శరీరం అంతా బాణాలు ఉన్నాయి, ఈ తల దగ్గర వెనక భాగంలో బాణములు లేవు, దాంతో తలకాయ కిందకు వెళ్ళిపోతుంది. మంచం మీద పడుకున్నవాడు తలగడ మీద పెట్టుకోకుండా మంచం కిందకి తల వేళ్లాడేసినట్టుగా నా బతుకు ఉన్నది. ఇప్పుడు నాకు తల కిందకి వేళ్లాడుతోంది, తలగళ్ళు కావాలన్నట్ట. వెంటనే దుర్యోధనుడు ఎవరక్కడ తీసుకురండి అన్నట్ట. ఓ 50 తలగళ్ళు అట్టుకొచ్చే రకంగా అవన్నీ తల కింద పెడుతుంటే, చచ్చా ఈ తలగళ్ళ నాకొద్దు. అవన్నీ ఒకప్పుడు నగరంలో ఉన్నప్పుడు నేను ఉపయోగించాను, ఇంట్లో మంచం మీద పడుకున్నప్పుడు మీరిచ్చిన మెత్తని తలగళ్ళు కావాలి. ఇప్పుడు నేను శరతల్పం మీద ఉన్నాను, దీనికి తగినటువంటి ఉపధానం తలగడ దిండు కావాలనగానే ఆయన అర్జునుడికేసే చూశాడు. మళ్ళీ ఇలాంటి తలగడ కావాలని అర్జునుడికేసి అలా సైగ చేశాడు. అర్జునుడు వచ్చి ఓ చేత్తో తలలా పట్టుకున్నాడు, ఓ చేత్తో గాంధీవానికి 3 బాణాలు ఎక్కువ పెట్టాడు. సరిగ్గా 3 బాణములు తల చుట్టూ కొట్టాడు. ఆ 3 బాణములు చక్కగా భీష్ముడికి మరీ కింద కాకుండా, మరీ ఎత్తు కాకుండా, మధ్యరకంగా ఒక కొద్ది మాదిరి ఎత్తు ఉండేటటువంటి తలగడగా ఉపయోగపడ్డాడు. తలగడ ఎప్పుడు కూడా బాగా ఎత్తుగా పెట్టుకున్నా నిద్రపోలేము, అలాగని తలగడ మరీ నేల కిందకి వెళ్ళిపోయినా నిద్రపట్టదు. అందుకని కొంచెం తలకు ఎత్తుగా ఉండేలాగా 3 బాణములతో దిండి ఏర్పాటు చేశాడు ఆయన. ఎందుకని? ఈయన పడుకున్నది బాణాల మీద. బాణాల మీద పడుకున్న వాడికి బాణములే తలగడగా ఉండాలి. అందుకని దిండుగా కూడా 3 బాణములు ఒంటి చేత్తో కొట్టాడు. అది కూడా ఓ చేత్తో తలెత్తాడు. కేవలం ఓ చేత్తో బాణం వేయడం ఎంత కష్టమండి? అంత టెక్నాలజీ ఆయన దగ్గర ఉన్నది. ఆయన బాగా అరితేరిన వాడు కాబట్టి ఒకే బాణం, ఒకే గాండేవు, కేవలం ఒక చెయ్యి. ఒక బాణం కొడితే 3 బాణాలు అయ్యాయి. ఆ 3 బాణములు తలగడయ్యింది. ఈ విధంగా మంత్రశక్తితో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? శభాష్. అందుకే అర్జునుడు మిగతా వాళ్ళల్లా కాకుండా గాంధీవంతో వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? నా మనస్సులో ఏముంటుందో, నా కోరిక ఏముంటుందో అది ఎరిగిన వాళ్ళు ఈ కౌరవ పాండవ సైన్యంలో ఒక అర్జునుడే. నా మనస్సు పూర్తిగా అతనికి తెలుసు. అతనికి నేనంటే అవ్యాజ కరుణ. మీరంతా ఆయుధాలు విడిచారు, మీరు వస్తున్నప్పుడు మీ మనస్సుల్లో ఈ అర్జునుడు ఒక్కడే గాంధీవంతో వస్తున్నాడేమిటి అని కూడా అనుకునే ఉంటారు. మీరు అలా అనుకోవడం సహజం, కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందా అని అర్జునుడిని ప్రశంసించాట. పక్కనేమో తెల్లబోతున్నాడు దుర్యోధనుడు, అయ్యో ఇలా అయిపోయింది అంటే నా బతుకని. ఇక్కడ తాతగారు పడిపోయారనే బాధ కంటే ఒక వీరుడు పడిపోయాడు రేపటికి నాకేమిటి, నాకు అండేమిటి, ఈ భయం పట్టుకుంది వాడికి. అప్పుడు భీష్ముడు ఏమన్నాడో తెలిసిన, నాయనలారా నేను ఇప్పుడేం చావను, ఉత్తరాయణం దాకా ఇక్కడే ఉంటాను. రవి గొల్చి ఉత్తరాయణమవునంతకు నంపపాన్పునందిట్లు మహోత్సవలీల నిలుతు నాకీ దివసంబుల చేయవలయు దృఢతర రక్షన్ అలయక రయ నోపిన వారలు గ్రక్కున పరిఖతోటి ప్రాకారం బెట్టలముగగా వింపుడు ఇట్టలముగగా వింపుడనుడు తలకొని నీసుతులు పాండు తనయులు భక్తిన్. నాయనలారా, ఉభయులు నా బంధువులే, అందుకే మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇలాగే పడుకుని రోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఇలా పడుకునే మానసికంగా అర్ఘ్యం ఇచ్చి ఆయన్ని కొలుస్తాను, సూర్యుడిని ఉపాసిస్తాను, ఉత్తరాయణం వచ్చేదాకా ఎదురు చూస్తాను, ఈ అంపపానుపు మీదే ఉంటాను. మరి ఈ రోజుల్లో నా మీదకి తోడేళ్ళు నక్కలు ఇవన్నీ యుద్ధమయ్యాక వచ్చి మీద పడకూడదు, ఏ నీచ మానవుల వల్ల నాకు ప్రమాదం ఉండకూడదు కాబట్టి నా చుట్టూత ఓ పెద్ద కోట గోడ లాంటిది కట్టేయండి, ఎత్తైన గోడ కట్టండి, పైన ఆచ్ఛాదన కలిగించండి. ఆచ్ఛాదన మళ్ళీ కేవలం వర్షం పడకుండా చూడడానికే తప్ప సూర్యుడు కనపడేటట్టుగా మళ్ళీ కిరణాలు నా మీద పడేలా చూడాలి. ఒక పెద్ద ప్రాకారం ఓ పరిఖ ఏర్పాటు చేయండి అనగానే ఇటు నీ కొడుకులు, అంటే చెబుతున్నది సంజయుడు కదా ధృతరాష్ట్రుడితో ఏమన్నాడు, నీ కొడుకులు దుర్యోధనాదులు అటు పాండుసుతులు చక్కగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు పాండవులు కొంతమందిని కౌరవులు కొంతమందిని ఆయనకి సేవ చేయడానికి పనివాళ్ళని పెట్టారు. ఈ పనివాళ్ళని తాతగారికి ఎప్పుడు ఏమీ తేడా రాకూడదు, వాడు చూస్తారని మీరు మీరు చూస్తారని వాడిని మళ్ళీ తప్పించుకోకండి. ఇద్దరు మనుషులు పెడితే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలిసిన, వాడు చేస్తాడు లేని వీడు వీడు చేస్తాడని వాడు ఎవరు మానేస్తారు, అలా మానడానికి వెళ్ళేది అని రెండు వైపులా కట్టుదిట్టని చేశారు. ఇంతలో వైద్యులు వచ్చారు, మహాత్మా నువ్వు అనుమతిస్తే నీ బాణాలన్నీ పీకేస్తాం, నీ ఒళ్ళంతా మళ్ళీ మందు పోస్తాం, నీకు మళ్ళీ ఆరోగ్యం ఒక్క 6 నెలల్లో వస్తుంది, 6 నెలల్లో నీ శరీరం అంతా పూర్వంగా నడిచేలా చేస్తాం, నిన్ను హస్తినాపురానికి పట్టుకుపోయే లోపు ప్రాణాలు పోకుండా కాపాడతాం, హస్తినాపురానికి తీసుకెడతాం, అక్కడ ఇన్పేషెంట్గా పెట్టుకుంటాం, మళ్ళీ అవుట్ పేషెంట్గా కాకుండా అక్కడ నీకు సేవ చేస్తాం, నీకు మందులు పోస్తాం, మా మందులు నువ్వు స్వీకరిస్తే 6 నెలల్లో మళ్ళీ నీ శరీరంలో పుండులు తగ్గిపోతాయి, ఎముకలు సరవుతాయి అనగా ఆయన అన్నాడు, ఇక ఈ శరీరంలో ఎముకలు ఏమిటి పుండు ఏమిటి, నాకు ఆ కోరిక లేదు, 6 నెలల తర్వాత మళ్ళీ యుద్ధానికి రావాలనే కోరిక లేదు. మీరు మహాత్ములు, మీ వైద్యాన్ని కించపరచను, మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషం అని, ఎవరక్కడ ఈ వైద్యులు ఇంత కష్టపడి నా దగ్గరకు వచ్చి నాకు సేవ చేస్తానన్నందుకు కానుకలిచ్చి పంపేయండి, ఇంక ఈ ముసలి శరీరం, శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుని మళ్ళీ భోజనాలు చేయాలి సుఖభోగాలు అనుభవించాలనే కోరికతో ఉన్న శరీరం కాదు నాది, నా మనస్సుకి శరీరానికి కూడా వాంఛ లేదు, బ్రతకాలనే కోరిక లేదు అని వాళ్ళు సున్నితంగా వారించి వాళ్ళకి కానుకలిచ్చి పంపేశాడు. వాళ్ళు అలా వెళ్ళారు. ఇంతలో ఆయన మళ్ళీ దాహం విపరీతంగా ఉంది, పొద్దునుంచి ఇప్పటిదాకా ఏకధాటి యుద్ధం చేశాను, ఎంతోమందిని చంపాను, పాండవులకు ఎంతో నష్టం కలిగించాను, అందరూ నన్ను క్షమించండి, ఇప్పుడు నాకు చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలనగానే దుర్యోధనుడు ఎవరక్కడనగానే బంగారపు చెంబులతో బిందులతో నీళ్లు పట్టుకొచ్చారట, నాకు ఆ బంగారపు చెంబులతో నీళ్ళు వద్దు, నేను ఈ రోజు నుంచి ప్రాకృతిక ఆహారమే తీసుకుంటాను, అంటే ప్రకృతిలో ఉన్నవి తనంత తాను వచ్చినవే స్వీకరిస్తాను, మీరు నాకు ఏ పిండి వంటలు పెట్టినా తినను, భగవంతుడు నా నోట్లో ఏదన్నా పండు బారేస్తే పండే తింటాను, చెట్ల నుంచి వచ్చిన పళ్ళు ప్రకృతి నుంచి వచ్చిన నీళ్లే తాగుతాను, మీరు చెరువుల నుంచి బిందెలతో తెచ్చే నీళ్లు తాగను అనగానే ఈ ప్రకృతి నుంచి నీళ్ళు అంటే ఏంటి, ఏమిటో అర్థం కాలేదు వీళ్ళకి. అప్పుడు అర్జునుడి కేసు చూశాడు ఆయన, వెంటనే అర్జునుడు ఏం చేశాట, గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు, ఒక పెద్ద బాణాన్ని భూమి మీదకి ఢామ్మని కొట్టాడు, పర్జన్యాస్త్రం అనే ఒక అస్త్రాన్ని గాంధీవన్ నుంచి భూమిలోకి విడిచిపెట్టగానే ఆ బాణం జామ్మని భూమి లోపలికి వెళ్ళిపోయింది, వెంటనే పాతాళ జలం ఢామ్మని పైకి దన్నింది, ఎక్కడి నుంచో పాతాళ లోకం నుంచి తెల్ల నీరు స్వచ్ఛమైన నీరు ఒక స్ఫటికంలో ఉందిటది, పటికలాగా వెలిగిపోతున్నటువంటి నీరు పైకి వచ్చింది, ఆ నీరు కూడా పెద్ద ధార కాదు, పెద్ద ధార వస్తే మళ్ళీ ప్రమాదం కదా, సన్నగా మన స్ట్రాతో తాగుతాం చూసారా దంసప్పులు లాంటివి, అలాగా సన్నని ధార వచ్చి మహాత్ముడు భీష్ముడి నోట్లో పడింది, ఆయన కొంచెం కొంచెం గొట్టగేశాడు. అక్కడి ఆ బాణం గొప్పతనం ఏమిటంటే ఎక్కడో ఉన్న పాతాళ జలాన్ని ప్రకృతిలో ఉన్న జలాన్ని పవిత్ర జలాన్ని పైకి తెచ్చింది, ఆ తెచ్చిన జలం ఆయన మూతి మీద పడిపోయి ఉక్కిరి విక్కిరిపోకుండా సన్నగా కొంచెం కొంచెం పడింది నోట్లో, ప్రకృతి కూడా సహకరించింది. కౌరవులు ప్రకంపగాఢ విస్మయులయిరి పాండు సుతులు వారి బలము నుబ్బి ఆర్చి సంకులొత్తిరా బలంబుల ఆ మహాత్ము తృప్తి చేసిన అర్జునుడు, ఆ జలంబుల నమ్మ మహాత్ము తృప్తి చేసిన అర్జునుడు, వెంటనే ఆయన బాణంతో నేలను కొట్టడం, నేల పగలడం, అడుగునున్న పాత జలం పైకి రావడం బోరేసే దోషంలో మన నానా యాత్ర పడిపోయి 100,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తే అందులో నీళ్లు సరిగ్గా రావడంలా దిక్కుమాలిన చలం వస్తుంది, ఒంటిగా పాతాళ జలం తగులుతూ ఉంటే ఆమె బాబాయ్ స్నానం చేసిన వాడు వాళ్ళంతా ఒకటే దద్దులు మంట. కానీ ఇక్కడ ఆయన బాణం కొట్టగానే ఎంతో పవిత్రమైన కమ్మని నీరు సన్నగా వచ్చి నోట్లో పడి ఆయనకి దాహం తీర్చింది. రావడం కాదట, అర్జునుడు ఏమన్నాడు తెలుసా, నా బాణ ప్రభావముతో నువ్వు ఎప్పుడుంటే అప్పుడు సన్నని నీరు నీ నోట్లోకి వస్తుంది, వద్దంటే ఆగిపోతుంది. నువ్వు శరీరము విడిచిపెట్టేదాకా ప్రకృతిలో ఉన్న ఈ నీరే నువ్వు తాగుదువుగాక. తర్వాత ఈ బాణం మరొక ఉపకారం కూడా చేస్తుంది, నీకెప్పుడు ఆకలిస్తే అప్పుడు ఒక ఫలాన్ని నీ నోట్లో పారేస్తుంది. ఆ ఫలం కూడా ఎటువంటిది, పైన నిలబడి కేవలం రసం నీ నోట్లో పడేలా చేస్తుంది. ఒక మామిడి పండు వస్తుందిట ఆ బాణ ప్రభావంతో, ఆ మామిడి పండు మూతి దగ్గర నిలబడుతుంది. ఈయనేం పీక్కోక్కర్లా, పీక్కోవడానికి అవకాశం లేదుగా, చేతులు దిగిపోయినాయి కిందకి. అందుకని ఏమీ కదలక్కర్లేకుండా ఆ పండే తనంత తానే చిల్లు పెట్టుకుని అందులో వచ్చే రసం ఆయన నోట్లో పోసి వెళ్ళిపోతుందిట. ఎంత గొప్ప ఏర్పాటు అండి అది, అది పర్జన్యాస్త్ర ప్రభావం, అది అర్జునుడి గొప్పతనం. అందుకని ఆయన నరుడు అన్నారు. అందుకే చూచి కౌరవులంతా విస్మయం పొందారు, ఏం చేయాలో తెలియట్లు తెల్లబోతున్నారు అనమాట. ఇటువంటి వాడితో రేపు యుద్ధం చేయటం అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ పాండవ సైనికులు ఉబ్బిపోయి ఆనందంతో శాభాష్ అర్జున నరా నరా, అహో ఏమి మహిమ, భూమిని పగలగొట్టి జలం ఎవరు తెస్తారు, ఫలం ఎవరు తెస్తారు, నీకు నువ్వే సాటి అని వెంటనే శంఖాలు ఊదారు. ఈ విధంగా పాండవ బలానికి ఆనందం కలిగింది, కౌరవ బలానికి దుఃఖం కలిగింది. అప్పుడు భీష్ముడు తెల్లబోతూ ఉన్న దుర్యోధనుడికే చూశాడు. దుర్యోధనుడు ఇదంతా చూసి నిశ్చేష్టుడైపోయాడు అనమాట. ఏం చేయాలో తెలియటలా, తలగడతే అంటే మామూలు తలగడ తెస్తాడు ఆయన, మంచినీడంటే చెంబులతో నీళ్లు తెప్పిస్తాడు. ఈయన చూస్తే భూమిలో చెంబులు లొక్కొస్తాడు, భూమిలోంచి పండు తీసుకొస్తున్నాడు, నోట్లోకి అందిస్తున్నాడు. మరి ఈ మహిమ ఎక్కడ, ఆ మహిమ ఎక్కడ? అందుకే వాడు తెల్లబోతూ ఉంటే అటు దుర్యోధనుడికే చూసి మళ్ళీ భీష్ముడు అర్జునుడికే తిరిగి ఏమన్నాడు, నాయన ఒకప్పుడు నారద మహర్షి నా దగ్గరకు వచ్చాడు. నారదు చేత నిన్ను మునినాధునిగా నెరుంగుదు, నారద మహర్షి చెప్పాడు, నీవు మనుమడు మనుమడు అనుకుంటున్నటువంటి అర్జునుడు నీ మనుమడు కాదు, నరనారాయణులనే మునులలో ఒకడైన నరుడు. నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు, నరుడు అర్జునుడిగా పుట్టాడు. నీవెంత అదృష్టవంతుడు, నీ వంశంలో నీ కుమారుడైన పాండురాజు కుమారుడిగా పుట్టుకొచ్చాడు ఆ నరుడు. ఆ మునీశ్వరుణ్ణి వీలున్నప్పుడల్లా పూజించు మనస్సులో, అతన్ని కౌగిలించుకో, అతని అనుగ్రహం వల్ల నువ్వు తరిస్తావు అని నారదుడు చెప్పాడు. నేను అందుకే మానసికంగా నిన్ను పూజిస్తున్నాను, శారీరకంగా కౌగిలించుకుంటున్నాను. తాతని కనుక దండం పెట్టలేకపోయాను కాని తండ్రి, నువ్వు మునీశ్వరుడివి. నరుడు మాత్రం ఆ విషయం బయటికి పడలేకపోతున్నట్ట, ఎందుకంటే నరుడు కదా, నారాయణ మహిమ వల్ల తాను నరుడితో ఒకప్పుడు నరుడనే రూపంతో ఉన్నవాడిని, నారాయణునితో తిరిగిన వాడిని, తాను మునీశ్వరుడిని ఆయనకి తెలియదు. కృష్ణుడు గుర్తు చేస్తే తప్ప, ఎందుకంటే మానవుడిగా ఇతన్ని బ్రతికించి మానవుడిగా ఇతనికి కీర్తందేలా చేసి తద్వారా మానవుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఎప్పుడైనా గొప్పవాడే అని లోకానికి అందించడం కోసం ఒక అర్జునుడికి మాత్రం మహిమ లేకుండా చేశాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడికి అన్నీ తెలుస్తాయి, ఆయన భగవంతుడిగా దిగొచ్చాడు. ఈయన అలా కాదు, రామావతారంలో రాముడు ఎలా అయితే నన్ను నేను మానవుడు అనుకున్నాడో అర్జునుడు కూడా ఎప్పుడు నేను నరుణ్ణి అనుకుంటాడనమాట. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయంటే నాకు గుర్తులేదనడానికి గల కారణం అదే. ఈ విధంగా నరుడు ఇతడు, ఇతనికి అర్థం కావడంలా. కానీ ఇతను ఏమన్నాడు భీష్ముడు, నువ్వు మునీశ్వరుడు అని తెలుసు, అది నేను నారదుని ద్వారా గ్రహించాను, అయినా ఎప్పుడూ బయట పెట్టలేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ విజయం లభించి తీరుతుంది అని మరొక్కసారి, నాయనలారా మీరందరూ ఈ నరనారాయణుడికి నమస్కరించండి అని ఒకసారి గోవింద నమస్మరణ చేశాడు ఆయన. నాయన నారదుని ద్వారా నిన్ను మునినాథుడిగా గ్రహించాను, సందేహం లేకుండా నీ అనుగ్రహం నాకు కావాలి అని పలికి, పాపం చిన్నబోతు దుఃఖం పొందుతున్న దుర్యోధనుడికే తిరిగాడు. చూచావా, నీ కళ్ళ ముందు ఎక్కడో పాతాళాన్ని పగలగొట్టి అక్కడి నుంచి ఈ గంగని పైకి తీసుకొచ్చిన మహాత్ముడు ఆయన, నాకు ఆహారంగా పాతాళం నుంచి ఫలం తీసుకొచ్చిన వాడు ఆయన, ఒంటి చేత్తో బాణం భూమి మీద కొట్టగలిగిన వాడు ఆయన, రెండో చేయి ఉపయోగించకుండా ఒక చేత్తో బాణం ఎవడ వేస్తాడు, ఇలా ఎక్కువ పెట్టడం ఎంత కష్టం, అయినా వేసేస్తున్నాడు వాడు. అటువంటి మహాత్ముడు నరుడు అత్యద్భుత విక్రముడు అతనిక నారాయణుడు, ఎవరికి వీరి జయం పరాదు సమరావష్టంభముందగ్గి ధర్మరతుండైన ధర్మజున కేంద్ర ప్రస్థమిమ్ము అర్ధరాజ్య రమం బొందుము మీరు కొందరైన చాకున్న నీ గొప్పదే. నరుడు మహాపరాక్రమవంతుడు, ఆ నరుడికి ఆ నారాయణుడు సాయం. ఈ ఇద్దరు మహాత్ములు నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆయన, నాయన శ్రీ మహావిష్ణువు రెండు రూపములతో మన కళ్ళ ముందు కనబడ్డాడు. ఏ మహావిష్ణువు కోసం నిరంతరం మేమంతా తపస్సు చేశామో, దేవదానవులంతా తపస్సు చేస్తూ ఉంటారో, యోగేశ్వరేశ్వరుడు తపిస్తారో, ఆ మహాత్ములు శ్రీ మహావిష్ణువు రూపాలు ఈ భూలోకంలో అర్జునుడిగా కృష్ణుడిగా వచ్చారు. ఆ నరుడు పరాక్రమవంతుడు, అతనికి నారాయణుడు ఆప్తుడు. ఎవ్వరూ వీరిని జయించలేరు. యుద్ధగర్వం విడిచిపెట్టు, ధర్మమూర్తి అయిన ఈ ధర్మరాజు గారికి ఇంద్రప్రస్థం ఇచ్చేయి, సగం రాజ్యం నువ్వు పొందు. మీరు కొంతమంది అయినా చావకుండా ఉండడం నీకు న్యాయం కదా? ఇప్పటికే సగమంది చచ్చారు, మీరు కనీసం కొంతమంది అయినా బతుకుతారు. ఆ కొద్దిమంది కోసం దయతో నువ్వు యుద్ధం ఆపేయకూడదా అనగా వాడు ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు, ఇంత జరుగుతుంది చూస్తున్నాడా, తల పక్కకి తిప్పుకున్నాడట. వెంటనే అర్థమైపోయింది భీష్ముడికి, ఇక పోయే ముందు మళ్ళీ నిన్నెందుకు నాయన బాధ పెట్టడం, నీవెలా కావాలో అలాగే చేయి, నీ పరాక్రమాన్ని ప్రదర్శించు అనగానే ఒక్క దండం పెట్టి ఒక్క ముక్క మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెడుతున్నంతసేపు దోదూయమాన మనస్సులు అయ్యారు, మనస్సులో మాత్రం బాగా కుంగిపోయారు. భీష్ముడు పడిపోవడం వాడికి చాలా పెద్ద దెబ్బ. 10 రోజులు యుద్ధంలో అస్తమించాడు భీష్ముడు, చీకట్లు అవుతున్నాయి, అంతా డేరాలకు వెళ్ళారట. పాండవులు కూడా తాతగారి పాదాలకి అందరూ వినయంగా నమస్కరించి బయలుదేరారు. అప్పుడు దారిలో కృష్ణుడు అన్నాడు ధర్మరాజుతో, ధర్మరాజు నిజం చెబుతున్నాను, ఈ భీష్ముడు అంటే నాకు చాలా అభిమానం, అతడి వంటి నాకు భక్తులు చాలా అరుదుగా ఉంటారు. నారదాదులు ఋషుల రూపంలో ఉన్నారు, ఈయన మహారాజు రూపంలో ఉన్న రాజ ఋషి యోగి. ఇతన్ని ఎవరూ చంపలేరు సుమ, నా అనుగ్రహం అతనికి ఉన్నది, కేవలం మీకోసం అతను పడిపోయాడు తెలిసిన. సురలకు నజయ్యుడగు ఈ సుర సరిదాత్మజుని గెలువదొప్పడునే, ఎవరికైనా అద్భుతావహ పరికరులుగు మీకు దక్క పౌరవ ముఖ్య. దేవతలు కూడా జయించలేని మహాపరాక్రమం కలిగిన వాడు ఈయన. అటువంటి ఈ దేవగంగా పుత్రుణ్ణి, మందాకిరి పుత్రుణ్ణి ఎవరన్నా జయించగలరా? ఒక్క మీరే జయించగలిగారు. ఎందుకో తెలిసిన, మీ దగ్గర ధర్మం ఉండడం వల్ల. ఆయన ఎంత గొప్పవాడైనా అధర్మ పురుడి దగ్గర ఉండవలసిన అవసరం ఆయనకి లేదు. నిజం చెప్పాలంటే అక్కడ ఎందుకున్నాడు ఆయన? పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారండి, అప్పుడే వెళ్ళిపోవచ్చు. తెలియకుండానే ఆయనలో రాక్షసావేశం వచ్చిందిట. ఆ రాక్షసులు పట్టుకోవటం వల్ల తాత్కాలికంగా కౌరవుల పంచన నుండి ఆ తిండి తింటూ వాళ్ళని సమర్థించాడు. మహాపుణ్యాత్మురాలైన ద్రౌపదికి మాట వరుసకు కూడా సాయం చేయలేకపోయాడు. ఆయన తలుచుకుంటే సాయం చేయగలడు. ఆ చిన్న లోపం వల్ల ఇతడు కొంతకాలం పాటు ఈ బాణాల బాధ అనుభవిస్తాడు, మీ వల్ల పడిపోయాడు. ఆ తర్వాత ఆయన పరమ ధర్మమూర్తి నన్ను స్మరించుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం విడిచిపెడతాడు. మహాత్ములు మీరు తప్ప ఇంకెవ్వరూ అతన్ని పడగొట్టలేరు, ఇది నిజం అనగానే ధర్మరాజుడు, మేమనగా ఎవరం, నీ అనుగ్రహంతో బ్రతికే మానవులు మేమంటూ ఉన్నాం అసలు. ధర్మరాజు ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన, మేమంటూ ఏమి ఎవరం లేవు, మమ్మల్ని నడిపిస్తున్న నువ్వే, మా రూపంలో ఈ పనులు చేస్తున్నావు, మేము కేవలము నీ చేతి పనిముట్లం. ఒక కత్తి అక్కడ ఉంది, తనంత తాను కత్తి ఏమీ చేయలేదు, ఆ కత్తి నీ చేతిలో ఉంటే అది ఇతరులకు మిత్తి అయి కూర్చుంటుంది. అలాగే మేము నీ చేతిలో ఆయుధాలం, కీలుబొమ్మలం, మమ్మల్ని జంత్రగాడు, ఒక యంత్రగాడు, యంత్రాలు నడిపినట్టుగా నడిపిస్తున్నావు, నీ ధర్మం వల్ల బ్రతుకుతున్నామని నమస్కరించారు. ఎక్కడ ధర్మరాజు రవ్వంత కూడా ఇదంతా మా శక్తి అనలేదట. వాళ్ళు అలా వెళ్ళగానే అప్పటికి కర్ణుడు శిబిరాలకి దగ్గరలోనే ఉన్నాడు, కొంచెం దూరంగా పురం దగ్గర ఉన్నట్టు, ఒక పురం దగ్గర. ఈ భీష్ముడు పడిపోయిన వార్త వినగానే హుటాహుటిన ఎలా ఉన్నవాడు అలా పరిగెత్తుకు వచ్చేసాడు రథం ఎక్కి. రథాన్ని దూరంగా ఆపి కౌరవులు వెళ్ళిపోయారు, పాండవులు వెళ్ళిపోయారు. ఒంటరిగా అక్కడ కేవలం భీష్ముడు ఉన్నాడు, చుట్టూతా ఈ పాండవ కౌరవులు నియమించిన సేవకులు ఉన్నారు, చుట్టూతా ఒక కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారట వాళ్ళు కట్టెలతోటి వాటితోటి. అక్కడికి పరుగు పరుగును వచ్చి భీష్ముడి కాళ్ళ మీద పడిపోయి పాద నమస్కారం చేశాడు. నన్ను కరుణించు, నీ కన్నెత్తి నన్ను చూడు, పన్నెత్తి పలకరించు, కావాలంటే నీ పాదాల దగ్గర ఉన్న నన్ను ఒక తన్ను తన్ను, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది, నేను మహాపాపాత్మని, ధర్మమూర్తివైన నిన్ను చిటికి మటికి ముసలాడివని, గతాయువని, దుర్బుద్ధివని తిట్టాను, క్షమించవా అంటే భీష్ముడు ఎవరది అని వెంటనే చూచి కర్ణుడిని గుర్తుపెట్టేశాడు. నాయన, నేను నిన్ను తిట్టాను నువ్వు ఎప్పుడు అనుకోవు, నేను నిన్ను ఎందుకు మందలించానో తెలిసినా
నీచులను ఆశ్రయించుకుని నోరు పారేసుకుని నువ్వు నరకానికి పోతున్నావు. అందుకని నిన్ను గౌరవించడానికి, నీ పాపాలు కడగడం కోసమని ఎప్పటికప్పుడు పాండవులకి విజయం చేకూర్చడానికి అప్పుడప్పుడు నేను తిట్టాను. నువ్వు మహావీరుడు అని నాకు తెలుసు, కానీ నీ వీరత్వం పాపాత్ముల దగ్గర ఉండడం వల్ల శోభించడం లేదు. దానివల్ల నువ్వు దెబ్బతింటున్నావు. పైగా నీ వెంట నాకు ఎందుకు ప్రత్యేకమైన అభిమానమో తెలుసిన, నీ హృదయము దైవిక గర్భాయత్తము, నీ కుమార్తెలు సదృక్షులు కౌంతేయుడవు కాని వినురాధేయుండవు కావు నీవు ధీర విచార. నాయన, నీవు దైవాంశతో పుట్టావు. ఏ దైవం? సూర్యభగవానుడి అంశతో పుట్టావు. సూర్యభగవానుడి వరం వల్ల కుంతీ గర్భంలోంచి పుట్టావు. నీకు మానవ మాత్రుడు సాటికారు, నిన్నెవరూ అంత తేలిక ఎదుర్కోలేరు. కౌంతేయుడివి నువ్వు, రాధేయుడివి కాదు, రాధాపుత్రుడివి కాదు. విశేషించి కుంతీపుత్రుడి అవడం వల్ల నీ మీద నాకు ఎంతో అభిమానమే. అభిమానం వేరు, ధర్మం వేరు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకేం కోరిక ఉంది అన్నట్ట, నీ ఆశీర్వచనం కావాలి. నీ ఆశీర్వచనంతో నేను యుద్ధరంగంలో విజృంభించాలనగానే, నాయన ఇంకొకసారి ఆలోచించు, కుంతీపుత్రుడివి, సాటి కుంతీపుత్రులతో సొంత సోదరులతో ఎవరైనా కలహిస్తారా? దానివల్ల నీకు పతనం తప్ప లాభం ఉన్నదా? చూచావా, ఎంత బలవంతుండైనా మా నాన్నగారు ఇచ్చిన కొండంత వరం నాకు అండగా ఉన్నా ధర్మమూర్తి అయిన భగవంతునికి ఎదురు వెళ్ళి పడిపోయాను. మీరు అలా వెళ్ళిపోక తప్పదు. కాబట్టి నా మాట విని నువ్వు యుద్ధానికి వెళ్లకుండా ఉంటే నీ మాట దుర్యోధనుడు వింటాడు కనుక సంధి చేసుకుంటాడు అనగానే ఆ ఒక్కటి అడక్కు. ఈ ప్రాణం దుర్యోధనుడికి ఎప్పుడో సమర్పించాను. చావో రేవో, అర్జునుడో కర్ణుడో ఇద్దరులో ఎవరో ఒకళ్ళే మిగలాలి. కాబట్టి తాతగారు దాని గురించి ఆలోచించకుండా దీవించండి అనగాని, అది అలాంటిదే, వెళ్ళిరా, నీ కృతజ్ఞతని ప్రకటించుకో అని మళ్ళీ భీష్ముడు దీవించాడు. దాంతో ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడితో భీష్మ పర్వం పూర్తవుతుందన్నమాట. ఇక ఇక్కడి నుంచి ద్రోణ పర్వ ఆరంభం అవుతుంది.